ओम क्लीम कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय नमः। ओम क्लीम कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय नमः। ओम क्लीम कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय नमः। जय श्री राम। ఒక వ్యక్తిని అనుగ్రహించాలి అంటే గురువులకి కొన్ని లక్షణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా దత్తాత్రేయుడు ఉన్నాడు అనుకోండి, ఎవరినైనా అనుగ్రహించే ముందు కర్రతో కొట్టాడు, ఎముకలతో కొట్టాడు, కొంతమంది ముఖం కూడా కాల్చాడు, తిట్టిని తిట్టు తిట్టకుండా తిట్టాడు. ఆ తిట్లన్నీ భరించి ఆయనకి ఎంతో సేవ చేశారు ఇంద్రుడు మొదలైన దేవతలు. ఆ తర్వాత కొంతకాలానికి కార్తవీర్యార్జునుడు ఆయన్ని ఆశ్రయించాడు. ఆ కార్తవీర్యార్జునుడు కూడా చేతులు కూడా కాల్చేసి ముఖం మీద ఉడుకుతున్న అన్నం పోసి చాలా పరీక్షించాడు. ఎన్ని పరీక్షలు చేసినా నువ్వు చంపినా నరికినా కొట్టినా నీ పాదం విడిచిపెట్టం, నువ్వే దిక్కు అన్నారు వాళ్ళు. అందుకే వాళ్ళని ఇహపరాలు రెండూ ఇచ్చి అనుగ్రహించాడు కార్తవీర్యార్జునుడు. ఇప్పటికి కూడా శాశ్వతంగా వైకుంఠంలో ఉన్నాడు. అలాగా కొంతమంది గురువుల్ని ఆశ్రయించినప్పుడు ఈ శిష్యుణ్ణి పరీక్షించడం కోసం మేము కూడా అలాగే చేస్తూ ఉంటాం. ఆ పరీక్షలో బాగా నెగ్గినటువంటి వాళ్ళు ఓ రెండు మూడేళ్ళు పరీక్షలో నెగ్గితే ఇంకా అప్పటి నుంచి వాడు గురువుగారి మనసులో ఉండిపోతాడు. గురువుగారు ఏం చేసినా వాడికి శుభం కలుగ్గాక అంటారు. దాంతో ఇహమేమిటి, పరమే వస్తూ ఉంటే కైవల్య లక్ష్మి వస్తే ఈ లక్ష్మి రావడం రాస్తుంది, పెళ్లి సంబంధాలు కుదరచడం, ఇలాంటి పనులు చేస్తున్నాడు. ఏదో పెద్ద ఆదాయం అని కాదు, 10 మందికి ఉపకారం చేస్తే ఉత్తమ జన్మైన వస్తుంది, లేదా గురువుగారి కటాక్షం అంటే వైకుంఠం వస్తుందని అతనికి నమ్మకం. గురువు అంటే ఏదైనా చేయగలడని ఒక నమ్మకం. అందుకనే వేదవ్యాసుల వారు ఏం చెప్పారు భాగవత మహిమలో, చింతామణి లోకసుఖం సురదృస్సర్గ సంపదం ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. స్వర్గలోకంలో చింతామణి అని ఒక మణి ఉన్నది, పాలసముద్రం చిరికినప్పుడు పుట్టింది. ఈ మణి దగ్గరకు వెడితే లోకసుఖాన్ని ఇస్తుంది. ఈ భూలోకంలో సుఖాలంటే ఏంటన్నమాట, ఓ కొంపో, ఇప్పటి మాటలో చెప్పాలంటే అది కుమార్ అపార్ట్మెంటో కంపార్ట్మెంటో, లేకపోతే ఏదో ఒక్క భార్యయో భార్యాభర్త పెళ్ళి అవ్వకపోతే వాడు ఒకసారైనా జీవితంలో, ఈ మధ్యన ఒక శిష్యుడు వచ్చాడు అందుకే చెబుతున్నాను, గురువుగారి జీవితంలో ఒక్కసారైనా పెళ్ళి అవుతున్నాడు, ఇదేం గొడవరా బాబు, పెళ్ళి అవ్వాలని కోరుకోక అన్నాను. కాబట్టి పెళ్లి కోరుకున్న వాళ్ళకు పెళ్ళి, లేదా సంతానం కావాలంటే సంతానం, ఏవో వస్తువులు కావాలంటే వస్తువులు, ఇవన్నీ లౌకిక సంపదలు. ఈ లోక సంపదని చింతామణి ఇస్తుంది. ఇంకా సురద్రుహు, ద్రుహు అంటే చెట్టు, సురద్రుహు అంటే దేవతల చెట్టు అనగా కల్పవృక్షం. కల్పవృక్షం దగ్గరికి వెడితే ఏం చేస్తుంది, స్వర్గ సంపదలు ఇస్తుంది. స్వర్గంలో ఉన్న సంపదలు అవన్నీ ఇప్పుడు మీరు చూడలేరు, చూస్తే నా దగ్గరికి రారు. కాబట్టి వీరంతా ఇంకా జీవాత్మలు గనక వెళ్ళినప్పుడు చూద్దురు కానీ స్వర్గ సంపదలని కల్పవృక్షం ఇస్తుంది. ఈ రెండింటికైతే అతీతంగా గురువుగారు సంతోషిస్తే ఏం చేస్తాడు, ప్రయచ్చతి గురుహు ప్రేత వైకుంఠం యోగి దుర్లభం. యోగులకు కూడా అంత తేలికగా లభించని వైకుంఠములు కూడా పొందేలా చేస్తాడు గురువు సంతోషిస్తే. ఇంతకాలం భాగవతం పారాయణ చేస్తున్నారు కదా గురువుగారితో పాటు, ఎన్నోసార్లు చేయించుకుంటారు కదా, అందులో భాగవత మహిమలో మొదటి సర్కిల్లోనే ఉంటుంది ఇది. కాబట్టి గురువుగారికి ఒక వ్యక్తి మీద సంపూర్ణమైన అనుగ్రహం కలిగితే గ్యారంటీగా వైకుంఠమును ఇవ్వగలడు. ఎలా ఇస్తాడు, దానికి విష్ణువే చెప్పాడు, నేను మీ గురువుగారికి వైకుంఠం ఇచ్చే శక్తి ఇచ్చాను, మీ గురువుగారు సంతోషిస్తే దేవా వాసుదేవ వాడు ఫలానావాడు చాలా మంచివాడు మంచి శిష్యుడు అని రికమెండేషన్ ఇస్తే ఈ రికమెండేషన్ లెటర్తో వైకుంఠం ఇస్తానని స్వయంగా ఏం చెప్పాడు, అది ఇవ్వగలడు. అక్క అని పిలిచేటటువంటి అధికారం గురువుగారు కొంతమందికి ఇచ్చారు. మా శ్రీకరణే అక్క అని పిలుస్తాం, పిల్లల్ని అంత ప్రేమగా పిలుస్తాం. ఈ సంకేత కూడా గురువుగారి చేత అక్క అని పిలిపించుకునే యోగం పొందింది. అంటే దీన్ని బట్టి గురువుగారు ఎంత చిన్నవాడో ఆలోచించాడు, వీళ్ళు ముసలాడు అని చేత నేను ఎప్పుడు స్వీట్ 16, వాళ్ళు 60 ఏళ్ళ వాళ్ళు, ఈ అక్కయ్య కానీ ఈ అక్కయ్య యొక్క తమ్ముడు రామకృష్ణ కానీ వీళ్ళు అంతేనండి. నాకు ఎంత ఆశ్చర్యం అంటే, నేను ఘోరమైన వర్షంలో తుఫాన్లో పిలిచి ఈ పని చేయాలరా అంటే పరీక్షించడానికి నాకేం పని ఉంది నామో, అయినా వాళ్ళు వచ్చి ఆ పని చేసి పెడుతున్నారు. కాబట్టి ఈ అక్కయ్యకి ఈ అక్కయ్య యొక్క తమ్ముడికి కూడా ఆ ఫలం అందిస్తున్నాం. ఈ విడత ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు. ఒక్కొక్క సమయంలో గురువుగారికి మనస్సుకి వీళ్ళని ఆశీర్వదించాలని అనిపించినప్పుడు, ఆ అదన వచ్చినప్పుడు వాళ్ళందరికీ మంగళాశాసనాలు ఇద్దాం. భగవంతుడు ఈ భక్తులందరినీ అనుగ్రహించుగాక. భక్తులు ఎప్పుడూ భగవంతుని కంటే చాలా గొప్పవాళ్ళనే విషయం ఎన్నిసార్లు చెప్పుంటారు ఇప్పటికే గురువుగారు. అయినా మళ్ళీ ఇంకోసారి మనం బసవేశ్వరుడి పదాన్ని గుర్తుకు తెచ్చుకుందాం. బసవేశ్వరుడు ఒకనొకప్పుడు కర్ణాటకలో నేటికి 1200 సంవత్సరాల క్రితం వీరశైవ మతాన్ని స్థాపించాడు. ఆయన ఏమన్నాడు, పయోధిగణమే పయోధిగన్నను పయోధి దాల్చిన పృథ్వీగణంబగు పృథ్వీగణమే పృథ్వీగన్నను పృథ్వీని దాల్చిన సహస్రపణియగు శేషుడు గణమగు శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర గలంగలర వాంకిత మహామహేశ్వరి పార్వతి గణమగు పార్వతి గణమే పార్వతి కన్నను పార్వతినే తన సగముగ దాల్చిన శివుడు గణంబగు శివుని కన్న శివ భక్తుడే గణమగు స్వామి కోడల సంగమదేవ. సముద్రం చాలా గొప్పది, అయినా సముద్రం కంటే సముద్రంలో మూడో వంతు ఉన్నప్పటికీ మనబోటి మానవులను జ్ఞానులను గుడులను వీటన్నిటినీ మోస్తూ ఇంతమంది జీవులకు నివాస స్థానమై ఆలవాలమై శుభమిస్తున్న ఈ భూమి గొప్పది. సముద్రం కంటే భూమి గొప్పదట. మళ్ళీ భూమి కంటే ఈ భూమి సముద్రంలో మునిగిపోకుండా నిమజ్జనం కాకుండా 1000 పడగల మీద మోస్తున్న ఆదిశేషుడు గొప్పవాడు. శేషుడు లేకపోతే ఎప్పుడో ఇది జలంలో కలిసిపోయేది. కాబట్టి సముద్రం గొప్పది, సముద్రం కంటే భూమి గొప్పది, భూమి కంటే భూమిని మోస్తున్న శేషుడు గొప్పవాడు. ఇంకా తర్వాత ఏమన్నాడు మళ్ళీ, శేషుడు గొప్పవాడు కాదు, ప్రతి 1000 సంవత్సరములకు ఒకసారి ఆదిశేషుడికి కూడా నీరసం వస్తుంది మోసి మోసి. అప్పుడు ఆయనకు మళ్ళీ శక్తి కావాలి. ఆ శక్తి ఎలా వస్తుంది అంటే, పార్వతీదేవి 1000 ఏళ్లకోసారి ఆదిశేషుణ్ణి కుడికాలికి గజ్జిగా కట్టుకుంటుంది, వాసుకిని ఎడమకాలికి గజ్జిగా కట్టుకుంటుంది. మనం ఆడవాళ్ళు నూపురాలు ధరిస్తున్నారే పట్టాలు, అలా ఈ ఆదిశేషుణ్ణి వాసుకిని తన కాళ్ళకి పట్టాలుగా ధరించి శివుడితో తాండవ నృత్యం చేస్తూ ఉంటే, అప్పుడు ఈ ప్రకృతిలో ఉన్న ఆదిశక్తిలో ఉన్న శక్తి మళ్ళీ ఆదిశేషుడిలో ప్రవేశిస్తుంది. మనం కరెంటు ప్లగ్లో అదేదో గొట్టం పెడతాడు, దానికి ఏమైనా పేరు ఛార్జరు. ఈ ఛార్జర్కి ఇప్పుడు ఏమవుతుంది, సెల్ ఫోన్ పెట్టగానే మళ్ళీ ఛార్జ్ అవుతుందా రీఛార్జ్ అవుతుందా లేదా? అలాగా ఛార్జర్ ద్వారా సెల్ ఫోన్ ఛార్జ్ అయినట్లుగా ఆదిశేషుడు అనేటటువంటి ఒక సెల్ ఫోను ఆదిశక్తి యొక్క పాదాలలో చేరడం వల్ల ఆవిడ నృత్యం చేసుకున్నప్పుడు ఆవిడ శక్తిని మళ్ళీ పుచ్చుకుంటాడు, మళ్ళీ శక్తిని పుంజుకుని 1000 ఏళ్ళు మళ్ళీ భూమిని వస్తాడు. ఇలా తరచుగా తన పాదములకు గజ్జలుగా ధరించి పార్వతీదేవి ఆదిశేషుడికి శక్తినిస్తున్నది గనక, శేషుడికన్నా శేషముద్రికాలంకృత భాసుర మంజీర గలంగలర వాంకిత మహామహేశ్వరి పార్వతీ గణములు. ఇప్పుడు చివరికి వచ్చాక పార్వతి గొప్పదా అంటే, ఆ పార్వతీ గొప్పది కాదండి, ఈ పార్వతిని తన శరీరములో సగభాగంలో ధరించి అర్ధనారీశ్వర ఖ్యాతి వహించిన శివుడు గొప్పవాడు. శివుడు అర్ధనారీశ్వరుడు అనే పేరుతో ఆమెను ధరించి ఉండకపోతే ఆవిడ కూడా ఇంత గొప్ప పని చెయ్యలేనని చెప్పింది కనుక పార్వతిని ధరించిన శివుడు గొప్పవాడు. ఇక పోనీ శివుడు గొప్పవాడు అందామంటే, అబ్బే శివుడేం గొప్పవాడండి, శివుడు ఎంత గొప్పవాడైనా ఆ శివుణ్ణి తన హృదయంలో ధరించిన భక్తుడు గొప్పవాడు. శివుడు ఎక్కడున్నాడు, కైలాసంలోనే కాదు, లేక గుడిలో కాదు, మీలాంటి భక్తులు నిరంతరం ఆయనని ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళ గుండెని గుడిగా మార్చుకుని అందులో ఉంటాడు గనక శివుని కన్న శివ భక్తుడే ఘనమగు స్వామి కోడల సంగమదేవ అన్నాడు ఆయన. ఎప్పుడైనా భగవంతుని కంటే భగవద్భక్తుల స్థానం అంత గొప్పది. అందుకే స్వామివారు శ్రీమన్నారాయణుడు నారద భక్తి సూత్రాల్లో మద్భక్తాహ ఎత్ర గాయంత్రి తత్ర తిష్టామి నారద నాహం వసామి వైకుంఠే నాహం చాపిచ మందిరే మద్భక్తాహ ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నేను కేవలం వైకుంఠంలో ఉంటాననుకోవడం భ్రమ, అలాగని కేవలం గుళ్ళలోనే ఉండను, అక్కడ ఉంటాడు కానీ అక్కడ మాత్రమే ఉండడం అర్థం చెప్పాలి. ఇక్కడ ఎక్కడుంటావు, నా భక్తులు నారాయణ వాసుదేవ అని ఎక్కడ గానం చేస్తే నేను అక్కడ ఉంటానన్నాడు ఆయన. నిత్యం అందువల్ల ఏం చేయాలన్నమాట, మనం వీలున్నప్పుడల్లా హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద పావన నామ గోవింద పాప విరామ గోవింద అని నిరంతరం గానం చేస్తే మీలో ఉంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఎవరి స్థానం గొప్పదనమాట, ఏ పురాణం చూడండి, ఏ శాస్త్రం చూడండి, ఎవరి స్థానం గొప్పదని చెబుతున్నాయి అంటే భక్తుల స్థానం గొప్పది. అటువంటి మహానుభావులైన భక్తులు ఎదురుగుండా కూర్చుంటే ఈ గురువుగారు ఉన్నత స్థానం పొందక ఏమవుతారు? అందుకని మహానుభావుడైనటువంటి పోతన గారు భాగవతంలో సాందీపని చరిత్రలో చెప్పాడేమని, శిష్యులు గుణాఢ్యులైన విశేష స్థితి నొంది గురువు జీవించును నిర్దూష్య గుణబల గరిష్ఠులు శిష్యులరై గురుని కోర్కె చేయందగదే. శిష్యులు గొప్పవాళ్ళైతే, సుగుణాలు కలిగిన వాళ్ళైతే, మహాత్ములైతే గురువుగారు విశేష స్థితిని పొందుతాడు. రవ్వంత కూడా దోషము లేని మహానుభావులు బలరామకృష్ణులు, మీరు నా శిష్యులు గనక గురువుగారి కోరిక తీర్చండి, చచ్చిన కొడుకుని బతికించండి అంటే బతికించారు వాడు. కాబట్టి ఎవడదృష్టవంతుడు? గొప్ప శిష్యుడు దొరికిన వాడు అదృష్టవంతుడు. పద్మపాదుడి వంటి శిష్యుడు దొరికిన శంకరుడు అదృష్టవంతుడు. ధనుర్దాసు వంటి శిష్యుడిని పొందిన రామానుజాచార్యులు వారు గొప్పవారు. మీలాంటి మహానుభావులైన శిష్యులు కొరిగిన పద్మాకర్ గారు ఇంకా అదృష్టవంతుడు. అడిగితే ప్రాణమివ్వడానికి సిద్ధపడి రేయింబవళ్ళు గురు సేవలో తహతహలాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నంతకాలం ఈ భూమండలంలో ఈ సనాతన ధర్మాన్ని ఎవ్వడూ ఏమీ చెయ్యలేడు. జై శ్రీరామ్. పద్మపురాణంలో విపులుడు కుండలపుత్రుడైనటువంటి సుకర్ముడి ద్వారా ఎన్నో ధర్మాలు వింటున్నాడని చెప్పుకున్నాం కదా, అందులో భాగంగా ఈ మాతృపితృతీర్థం మహిమలో భాగంగా యయాతి మహారాజు గారి చరిత్ర చెప్పాడు. మనం మర్చిపోకూడదు ఏమిటంటే, వేణుడు అనేవాడు బ్రాహ్మణ శాపానికి గురై చచ్చి మళ్ళీ బ్రతికి తపస్సు చేసి విష్ణువు ద్వారా ఈ కథలు వింటున్నాడు. వేణుడికి విష్ణువు చెబుతున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ సూతుడు సౌనకాదులకు చెబుతున్నాడు, నేను మీకు చెబుతున్నాను, విపులుడికి సుకర్ముడు చెబుతున్నాడు. యయాతి మహారాజు గారు చివరికి కొడుకుని యదువుని శపించాడు. ఎరా, ఈ దేవయానిని శర్మిష్ఠని తల నరకమంటే నరకవా, తండ్రి మాట కాదంటావా, కాబట్టి నువ్వు అధమాధముడు అవుతావు, నీ వంశం వాళ్ళు భ్రష్టులు అవుతారు, నీకు రాజ్యార్హత ద్వాపరయుగాంతం వరకు ఉండదని శపించాడు. ఆ తర్వాత రెండవవాణ్ణి తుర్వసుణ్ణి, వాడికి తురువు అని పేరు, తురువు లేక తుళువు అని కూడా పేరు, వాణ్ణి పిలిచాడు, వాడు కాదు పొమ్మన్నాడు. అప్పుడు వాణ్ణి శపించేశాడు ఆయన. ఈ విధంగా వాళ్ళందరినీ శాపం పెట్టి చిట్ట చివరికి పూరువుని పిలిచాడు. నాయన, నువ్వు ఒక్కడివేరా నా మాట విన్నావు, నీ యవ్వనం నాకు ఇచ్చావు, నా ముసలితనం స్వీకరించావు, నీలాంటి భక్తుడు మరొకడు పుట్టడు అని వాణ్ణి మాత్రం దీవించి, చూచావా కాంతామణి అసురుబిందుమతి, ఈ ప్రపంచమంతా మాయామయమని ఇప్పటికి నాకు అర్థమయ్యింది, నేను నిన్నెంతో ప్రేమించాను, నీకోసం ప్రాణమిద్దాం అనుకున్నాను, కానీ పెద్ద భార్యలిద్దరూ నిన్ను ద్వేషించారు, నా కుమారుడు నా మాట వింటారనుకున్నాను, వాళ్ళు వినలేదు, ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల మాట విని వాళ్ళని భక్తితో సేవించేవాళ్ళు మాత్రమే మహానుభావులు, వాళ్ళు ఏదనుకుంటే అది అవుతుంది అని నాకు ఇప్పటికి జ్ఞానోదయం అయ్యింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. అసలు ఆవిడ కావలసింది అది కదండి, వీడిని ఏదో రకంగా ఈ లోకం నుంచి ఇంద్రుడి దగ్గరికి పట్టుకుపోవాలి. ఆవిడ వచ్చిందే ఇంద్రుడి ఆజ్ఞ మీద, మన్మధుడు పంపగా వచ్చింది, అది మనం మర్చిపోకూడదు. ఈ హడావుళ్ళు ఇన్ని రోజులుగా విన్నది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమన్నది అసలు బిందుమతి, నువ్వు పెళ్లి చేసుకునే ముందు ఏమి చెబితే అది చేస్తానన్నావు కదా, గీచిన గీటు దాటను అని చేతిలో చెయ్యి వేసి ప్రతిజ్ఞ చేసి మాట ఇచ్చి పెళ్లి చేస్తున్నావు. ఇప్పుడు నేను ఇంక భూలోక సుఖాలు అడగటం లేదు, ఇంకేవో కోరికలు తీర్చమని అడగటం లేదు, నాకు ముందు స్వర్గం, తర్వాత బ్రహ్మలోకం, తర్వాత కైలాసం, తర్వాత వైకుంఠం చూడాలనిపిస్తోంది, ఆ నాలుగు లోకాలు చూపించండి. నేనేనయ్యం, కేవలం ఏదో బ్యాంకుకి వెళ్ళి ఈ చెక్కు మార్చిపెట్టరాని చిన్న పనులు చెబుతున్నాను అంతే. కానీ ఆవిడ ఏమందో తెలుసా, చెక్కు మార్చడం వల్ల చిక్కు కోరిక కోరింది, ముందు స్వర్గం చూపించాలిక, తర్వాత బ్రహ్మలోకానికి తీసుకెళ్ళాలి, ఆపై కైలాస అంట, చివరిగా వైకుంఠ అంట. ఈ నాలుగు లోకాలు చూపించబోయ్ అంది భర్తతోటి. కాబట్టి నాయనలారా మీరు ఎంత అదృష్టవంతులు, మీ ఇంట్లో ఎవరు వైకుంఠం చూపించమని అడగడం లేదు, అరిచేతులు వైకుంఠం చూపిస్తున్నారు వాళ్ళే. కాబట్టి ఒక్కోసారి ఎవడు అదృష్టవంతుడు అంటే భార్య ఆవిడ చిన్న చిన్న కోరికలు కోరేవాళ్ళు అదృష్టవంతులు. ఈ మధ్యన ఒక ఆయన వచ్చి, మా ఆవిడ ఎంత మంచిదండి, ఇలాంటి కోరికలు కోరట్లేదు, కేవలం ఒక 100 గ్రాములు మాత్రమే బంగారం అడిగింది. ఆ 100 గ్రాములు కూడా ఎందుకు అడిగిందో తెలుసట, 50 గ్రాములు పద్మాగర్ గారికి ఇద్దామంటే, ఓ 50 గ్రాములు అవిడ ఉంచుకుంటుందిట. ఈ 50 గ్రాములు పద్మాగర్ గారికి ఎందుకు ఇస్తుందంటే సత్యనారాయణ స్వామి ఆలయం కట్టడానికిట. ఎంత మంచివాడు అండి ఈ శిష్యుడు, ఇది నాకు కళ్ళలో కనపడిందండో ఎల్లో గారు, ఇదంతా ఒక కళ. సరే ఇదో పక్కన పెడితే మొత్తం మీద ఆవిడ అలా అడగని ఒక క్షణకాలం నిశ్చేష్టుడైపోయాడండి కామిని. ఇది కొంచెం కష్టమే, అయినా నేను తీర్చగలను, ఎందుకంటే ఒకప్పుడు దేవతలు నువ్వు ఎప్పుడు వస్తానంటే అప్పుడు స్వర్గానికి తీసుకువెడతామని నాకు మాట ఇచ్చారు, త్రిమూర్తులు కూడా అదే వరం ఇచ్చారు నాకు. కాబట్టి ఏదో నా తపశ్శక్తిని ధారపోసి వాళ్ళని బతిమాలుకొని నిన్ను ఆ లోకాలకి తీసుకెడతాను, కానీ నేను చాలా కాలం నుంచి ఒక కఠోర నియమం పెట్టుకున్నాను, ఈ ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూడాలి, నేనున్నంత వరకు వీరు ధర్మం తప్పరు, నేను వాళ్ళని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉంటే వాళ్ళు కూడా ధర్మబద్ధంగా తమ జీవితాన్ని గడిపితే వీరంతా నవయౌవనంతో ఉంటారు. ఇప్పుడు ఇంతకాలం అదే కదండి జరిగింది, మీరు విన్నారు కదా. మధ్యలో ఆయన ఒక రోజున మూత్ర విసర్జనకు వెళ్ళి కాళ్ళు కడుక్కోపోవటం వల్ల కలిపురుషుడు ప్రవేశించడం వల్ల ఆయన జుట్టును తెరిసింది, కానీ లేకపోతే ఆయన జుట్టును తెరిసేది కాదు కదా. రవ్వంత కూడా అధర్మం ఎరగని ఈ ప్రజల్ని శాశ్వతంగా భూలోకంలోని అట్టే పెట్టి భూమిని స్వర్గం చెయ్యాలన్న నా కోరిక ఇప్పుడు తీరదు. నువ్వు నీతో పాటు స్వర్గానికి రమ్మంటే, ఒకసారి స్వర్గానికి వెళ్తే ఇక నేను వెనక్కి తిరిగి రాలేను, అది నాకున్న నియమం, నాకున్న కర్మయోగం. ఈ ప్రజలందరినీ ఎలా విడిచిపెట్టను, పాప వీళ్ళంతా నన్నే నమ్ముకున్నారు, నేను వాళ్ళకి కూడా మాట ఇచ్చాను భూలోకాన్ని స్వర్గం చేస్తానని. అనగానే నువ్వు వీలుంటే చేస్తానని వాళ్ళతో అన్నావు ఇంతకాలం, కానీ నాకు అలా కాదు, త్రిమూర్తుల సాక్షిగా చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చావు, ప్రతిజ్ఞ చేసావు. అగ్నిసాక్షిగా చేసిన ప్రతిజ్ఞ, మాట వరస కన్న మాట రెండు ఒకటి కాదని నీకు తెలుసు. నువ్వు మనసులో అనుకున్న మాట ప్రజలకు తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం మాట ఇచ్చావు. లేదా నాకు నువ్వు ఈ 4 లోకాలు చూపించలేనని మాట తప్పానని ఒప్పుకుంటే తక్షణమే నేను నా దారిని వెళ్ళిపోతాను, నేను మన్మధుడు కూతుర్ని మా నాన్నగారి దగ్గరికి పోతాను, ఏమంటావు అన్నది. అన్నవుడు అశ్రు బిందుమతి ఆతని కంగొని మానవేంద్ర ఏ పనికయి నింగ్రహిల్చితిను పల్కిన పల్కును నమ్మినాడు దానిని వెత చేసి అన్యమును నీవిడిన ఫలమేమి చంద్రవంశ్యునకు యయాతికిన్ నహుషసూను నకిట్లు వచింప అర్హమే. మళ్ళీ ఏమన్నదామే మహారాజా, నేను ఒక ప్రయోజనం కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను, ఈ ప్రపంచంలో ఎవడైనా ప్రయోజనం లేకుండా ఏ పని చెయ్యడు, ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే, ఏదో ఒక ప్రయోజనం ఆశించకుండా ఫలితం లేకుండా ఎవడూ ఏ పని చెయ్యడు, మూర్ఖుడు కూడా చెయ్యట. ఎంత మూర్ఖుడైనా ఒక పని చేస్తున్నాడంటే ఆ పని వెనక వాడికి ఏదో ఒక లాభం కావాలి. అన్నిటికీ ఎవడన్నా నాకేంటి అంటారుగా అనకుండా ఎవడుంటాడు. ఇప్పుడు మీరు అడగచ్చు, మేము ప్రయోజనం లేకుండానే భక్తితో పురాణం వింటున్నామని, ఏ ప్రయోజనం లేకపోయినా మోక్షం కావాలనే ప్రయోజనం ఉందా లేదా మీకు, కాబట్టి ముక్తి అయినా కోరుకుంటున్నారు, అది కూడా ప్రయోజనమే. అందుకే భగవద్గీత చిట్ట చివర మోక్ష సన్యాస యోగము అన్నది, అది కూడా వద్దు, యథాయోగ్యం తథా కురు అనేవాడు జ్ఞాని. నాకు మోక్షమో ఇంకోటో ఏం వద్దు, నీకు నాకు ఏమి ఇవ్వాలనిపిస్తే అది చెయ్యి, భారం నీది అని కొందరంటారు. పూర్వకాలంలో ఎక్కువ మంది నీట ముంచినా పాలం ముంచినా నీదే భారం అన్నారా లేదా? అప్పుడు నన్ను ఒక ఆయన అడిగాడు, నీటిలో ముంచినా చస్తారు పాలల్లో ముంచినా చస్తారు కదా, నీట ముంచినా పాలం ముంచినా భారం అంటారు, మొత్తం చావు తప్పదు, తీసుకెళ్ళి పూర్తిగా గుండిగలో ఉంచేయడు పాలల్లో, ఏమవుతాడు ఊపిరాడక నామ్ అంటాడు, నీళ్లలో ముంచినా చస్తాడు, నీళ్ల కంటే పాలు తాగి చచ్చిపోదామని అక్కడ, అక్కడ అది కాదు, అక్కడ ముంచు కాదు అది, మునుచు. మునుచు అంటే తృప్తిపరచు, మనుచు అనే క్రియ మంచు. అందుకే తిక్కన గారి భారతంలో మంచు అంటే అక్కడ మనుచు, వాణ్ణి బ్రతకనిస్తున్నాడు. అలాగే మునుచు తృప్తిపరచు, అది ముంచు అవుతుంది. కాబట్టి నీట ముంచిన అంటే నీళ్లతో తృప్తిపరచిన, లేక పాల ముంచిన పాలతో తృప్తిపరచిన భారం నిధి తృప్తిపరచడం. అక్కడ దాహం వేసినప్పుడు కడుపారా నీళ్ళు ఇస్తే నీటితో వాడు తృప్తి పడతాడు, అది నీటిలో ముంచడం అంటే, నీట ముంచడం. పాల ముంచడం అంటే పాలు కొంచెం ఖరీదు ఎక్కువ కదా, ఇప్పుడంటే దిక్కుమాల కృత్రిమైన పాలు వచ్చాయి కానీ పూర్వం పాలు అంత తేలిగ్గా దొరికేవి కాదు. పాలు లేక అశ్వత్థామ ఏడిస్తే ఆవు కోసం వెళ్ళాడు ద్రోణాచార్యుడు ద్రౌపదుడి దగ్గరికి, అవమానం పాలయ్యాడు. ఉపమన్యుడి కథ కూడా అదే, పాలు లేక వాడు ఏడ్చాడు. ఆ రోజుల్లో పాలు దొరకడం చాలా కష్టంగా ఉండేది, ఇప్పుడు అంతా కృత్రిమైన పాలు వచ్చి ఎవరి దగ్గర పడితే వాడపాలే, ఈ పాలు కాస్త పాపాలుగా మారాయి. కాబట్టి పాలతో తృప్తిపరచడం కొంచెం ఖరీదైన పని ఆ రోజుల్లో, ఎక్కడ పడితే అక్కడ మంచినీళ్ళు దొరికేవి. కాబట్టి ఈ సామెత కొంచెం పాతబడిన సామెత అనుకోండి, పాలతో తృప్తిపరుస్తావో నీటితో తృప్తిపరుస్తావో నీదే భారము అనే సామెత ఇప్పుడు మారింది. ఎందుకో తెలిసిన, పూర్వం డబ్బు బాగా ఖర్చు పెడితే వీడు డబ్బు మంచినీళ్ళల్లా ఖర్చు పెడుతున్నాడు అనేవారు, ఇప్పుడు మంచినీళ్ళ కోసం ఖర్చు పెడుతున్నారు. ఏ ఇంట్లో చూసినా డబ్బాలే, ఆ డబ్బాలకు గుండె కాస్త అబ్బా డబ్బా అండం మానేసి లబ్ డబ్బు అండం మానేసి లబ్బు లబ్బు పోయి డబ్బు డబ్బు అంటుంది, జబ్బు పాలైతే వస్తున్నాడు. ఎంత ఖర్చు అయిపోతుందండి మంచినీళ్ళకి వాడ. కానీ పూర్వం హాయిగా చెరువు నీళ్ళు తెచ్చుకుని కాచుకు తాగేసేవారు. కాచుకుని నీళ్లు తాగినంతకాలం వీణ్ణి యమకింకర్లు కాచుకుని పట్టుకుపోయేవారు కాదు, కాచుకునేవండి. ఇప్పుడు ఈ డబ్బా నీళ్ళు తాగాక మోకాళ్ళని పులుస్తున్నాయట. తెలిసిన మీకు ఏమన్నా, ఈ పిచ్చి పిచ్చి నీళ్ళన్నీ లోపల రకరకాల సొల్యూషన్స్ వల్ల తయారవడం వల్ల ఎక్కువ మందికి కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు కేవలం ఈ మినరల్ వాటర్స్ వల్ల వస్తున్నాయి. అలా కాకుండా హాయిగా కృష్ణా వాటరు మంజీరా వాటరు ఇంకో గుంజీరా వాటరు ఆ గంజీరా వాటరు ఏదో ఒక నీరు శుభ్రంగా ఇంట్లో కాచుకు తాగితే ఒక్క బ్యాక్టీరియా ఉండదు, ఆరోగ్యం వస్తుంది చెప్తే వినరు. అదొక కర్మయోగం. ఈసారి మీరు ఏం చేస్తారంటే, రోజు ఒక డబ్బా నీళ్లు తెచ్చుకునేటప్పుడు ఇంట్లో కాచుకు తాగి ఆ డబ్బా నీళ్ళు పక్కన డిబ్బీలు వేయండి, డబ్బా డబ్బు డిబ్బీ. నెలాళ్ళు అయ్యాక ఆ డిబ్బీ పట్టుకుని నాకు ఇచ్చేయండి, అప్పుడు మీకే తెలుస్తుందో ఎంత డబ్బు ఉందో. అలా జరిగిందండి, కొన్ని చెబితే నమ్మరు కానీ ఓ సిగరెట్లు కాల్చే భక్తుడు వచ్చాడు. గురువుగారు ఈ సిగరెట్లు మానలేకపోతున్నానంటే అప్పుడు ఏం చేశాను, వాడు కొడుకు మీద ఒట్టించాను, నా మీద ఒట్టేస్తే వాడు మానడం, మంచిగా నాకు డేంజర్, అందుకని కొడుకు మీద ఎత్తి మీద చెయ్యి ఎట్టించి మానేస్తాను కొడుకు మీద ఒట్టేయరా అన్నాను. కర్మగారు కొడుకుతో వచ్చాడండి, ఇంకా కొడుకు మీద ఒట్టేశాక మానేశాడు. మానేశాక ఏం చెప్పాను టెక్నిక్, రోజుకు నువ్వు ఎన్ని సిగరెట్లు కాలుస్తున్నావో అంత డబ్బు ఈ డిబ్బీలో వెయ్యన్నాను. నెలకి తిరిగేసరికి 6,000 రూపాయలు అయిందండి, అంటే నెలకు 6,000 రూపాయలు వీడు దుంపదగ్గ బుడి చేసేస్తున్నాడు, కాల్చి పొగ రూపంలో గింటేస్తున్నాడు. ఇంక ఈ బుడ్డీగాళ్ళకు కూడా అలాంటి డిబ్బీ పెట్టామా, ఇక డబ్బే డబ్బు. కాకపోతే గవర్నమెంట్ ఎగిరిపోతుంది అనుకోండి, ఇంకా గవర్నమెంట్ వాళ్ళు నీమోహన్ తగలయ్యా ఈ సలహాలు చెప్పి మా గవర్నమెంట్ పడగొడుతున్నావు బెల్ట్ షాపులన్నీ పాడైపోయాయి అంటారేమో అనే బాధ కానీ, ఇలా పిల్లల మీదో తల్లి మీదో పెళ్ళ మీద ఒట్టేస్తే వాళ్ళు వీడు నమ్మడం లేదు. ఒక పిల్లల మీదే వ్యామోహం ఉంటుంది కనుక పిల్లల మీద ఒట్టేయిస్తే కొంత లాభం, అది కూడా తప్పితే ఎవరేం చేయలేము అనుకోండి. కాబట్టి ఎందుకు చెబుతున్నామంటే, నీట ముంచినా పాల ముంచినా అనే శబ్దం యొక్క అసలైన అర్థం తెలియకపోవటం వల్ల దానికి విపరీత అర్థాలు వచ్చాయి. అందువల్ల ఆ రకంగా మొత్తం మీద మోక్షమైన ఒక ప్రయోజనమే, ఏ ప్రయోజనము లేకుండా ఎవడు ఏ పని చెయ్యడు. నా ప్రయోజనం నాకు స్వర్గము మొదలైన లోకాలు, ఏ ప్రయోజనము లేకుండా నీ దగ్గరికి రాలేదు, నీ భక్తుల మాట వదిలి నన్ను మాత్రం నువ్వు మాటిచ్చి పెళ్లి చేసుకున్నావు కనుక నన్ను ఆ లోకాలకు తీసుకెళ్ళి, ఇది లేకపోతే అది అన్యాయం, ఇచ్చిన మాట తప్పడం దోషం. నువ్వు చంద్రవంశంలో పుట్టావు, చంద్రుడికి తారకి బుధుడు పుట్టాడు, బుధుడికి ఇలా అని పిలువబడేటటువంటి సుదర్శన మహారాజు గారికి పురూరవ చక్రవర్తి పుట్టాడు, ఆ పురూరవుడికి నహుషుడు కొడుకు, నహుషుడు కొడుకు యయాతి. అంత గొప్ప వంశంలో పుట్టి ఇచ్చిన మాట తప్పుతావా అనగానే, లేదు లేదు మాట తప్పను, న్యాయం మాత్రం చెప్పాను, నాకు ప్రజల మీద ఉన్న ప్రేమ వీళ్ళందరినీ ఉత్తమ లోకాలకు తీసుకెళ్లాలనే ప్రేమతో ఇలా చెప్పాను తప్ప మాట తప్పుతానా నేను. సరే, నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, మానవుడు ఎంత గింజుకుని ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని ప్రయోజనములు చేసినా భూమి మీద శాశ్వతంగా ఉండడు. నేను ఇంతకాలం నా ధర్మంతో నేను భూమి మీదే శాశ్వతంగా ఉందామని, ప్రజల్ని శాశ్వతంగా ఉంచాలని వ్యర్థ ప్రయత్నం చేశాను. కానీ మానవుడు అంటేనే మర్త్యుడు. మర్త్యుడు అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? మృత్యు అస్తి ఇది మర్త్యః. మృత్యువు ఉన్నది కనుక అది తద్ధిత ప్రకరణంలో మర్త్యహగా మారుతుంది. కాబట్టి మర్త్యుడు అంటే అర్థం మృత్యువు కలిగిన వాడు, చావు కలిగిన వాడు. మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం అని భాగవతం దశమస్కంధంలో వేదవ్యాసులు వారు అద్భుతంగా చెప్పారు. భూమి మీద పుట్టిన తర్వాత జన్మించిన వారికి మరణం తప్పదు. ఈ మరణం వారి వారి కర్మల్ని బట్టి కొందరికి అద్య ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవ నూరేళ్ల తర్వాత అయినా సరే ప్రాణినా ఈ జీవికి మృత్యు ధ్రువం వై తప్పదు సుమా అన్నాడు. ఇటువంటి శ్లోకాలు కంఠస్థం చేయాలి. మృత్యుర్జన్మవతాం వీర చెప్పండి, మృత్యు జన్మవతాం వీర దేహేన సహజాయతే అజ్జవాబ్ద శతాంతేవ మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. కాబట్టి మరణం తప్పదు. ఎన్ని ప్రయత్నాలు చేయండి, ఎక్కడ దాక్కోండి, చస్తట. ఒకవేళ వీడికి చావు వచ్చే యోగం లేదనుకుందాం, ఆయు ఉంది. ఆయు ఉంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా బతుకుతాడు. ఆయు ఉన్నదా, అగ్నిలో దూకినా బతుకుతాడు, కొండ మీద నుంచి కిందకు దూకినా బతుకుతాడు. ఆయువు లేకపోతే ఇంట్లో జాగ్రత్తగా దాక్కుంటాడు. ఈ మధ్యన ఒక ఆయన ఎయిర్ ఇండియా కూలిపోయింది కదండి విమానం, అందుకని ఇక నేను విమానాలు ఎక్కడ మానేశానండి. రోడ్డు మీద కెడితేనేమో రోడ్డు ప్రమాదాలు, రైలు ఎక్కితే రైలు ప్రమాదాలు, ఆకాశంలో ఆకాశ ప్రమాదాలు, జలంలో కడితే ములిగిపోతామనే భయం, అందుకని ఇంట్లో కూర్చుంటాను అన్నాడు. నిజంగా 3 రోజుల క్రితమే జరిగిన ఒక విషయం చెబుతాను. భయపడిపోయి ఎక్కడ కదలట్లేదట, ఇంట్లో కూర్చున్నాడు వాడు. ఎందుకని, ప్రయాణం అయితే ఎక్కడ ప్రమాదం వస్తుందోనండి, రోడ్డు మీద కడితే ఎవడన గుద్దేస్తాడేమో, బైక్ మీద పెడితే యాక్సిడెంట్ అవుతుందేమో, రైల్లో పెడితే కూలిపోతుందేమో, ఇలా అన్నీ భయమే వాడికి. ఇంతలో కర్మ ఏం జరిగింది, ఇవాళ 2వ తారీఖు 23వ తారీఖు శుక్రవారం నాడు మధ్యాహ్నం పూట ఫ్యాన్ నెత్తి మీద పడి చచ్చాడు. వాళ్ళ ఆవిడ చెప్పింది, గురువుగారు పురాణానికి వెళదామన్నానండి, ఎక్కడికి లేదు, పురాణం లేదు, నీ మొహం లేదు, ఈ పురాణాలు కడితే ప్రాణం ఆగుతుందా, బయటికి వెడితే యాక్సిడెంట్లు అన్నట్ట. ఆవిడేమో ఇక్కడికి వచ్చింది, భర్త గారు ఇంట్లో ఉన్నారు, ఇంట్లో ఉన్నాయని పోయాడు, ఇక్కడికి వచ్చినప్పుడు దర్జాగా ఇంటికి వెళ్ళింది. ఏం చెబుతాం, అందువల్ల ఎక్కడ దాక్కున్నా పోయే కాలం వస్తే మృత్యు అక్కడికి వచ్చి బలాత్కారంగా పట్టుకుపోతాడు. ఆయు ఉంటే విమానంలో 11వ సీట్లో కూర్చుంటాడు, ఆ 11వ సీటు వాడు అక్కడే కింద పడతాడు, వాడు అక్కడో బతుకుతాడు, మిగతా వాళ్ళంతా బూడిదైపోతాడు. అది యోగం. ఒక అద్భుతమైన శ్లోకం ఉన్నది, దానికి తెలుగులో ట్రాన్స్లేటర్ మాత్రం మహానుభావుడు మధిర సుబ్బన్న దీక్షితులు గారు రాశారు. ఆయన మీద ప్రేమతో తెలుగు పద్యం చదువుతున్నాను మీకు. మధిర సుబ్బన్న దీక్షితులు గారు కాశీ మధిరీ కథలు రాశాడు, చాలా గొప్ప పండితుడు ఆయన, మహానుభావుడు. తిరుపతి వెంకట కవులకి ఆత్మీయ మిత్రుడు ఆయన. ఎప్పుడో ఆయన 1946లోనో 1950లోనో ఆ కాలంలో ఆయన పోయే దాదాపు 70 ఏళ్ళు దాటిపోయింది అనుకోండి. గిరి ఎక్కి పడిన ధర సాగరమున మునిగినను పావకము దొచ్చిన భీకర పనులతోడనాడిన మరణమకాలమున రాదు మహినెవ్వరికి. ఒకడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. ఓ పిచ్చాడికి చచ్చిపోవాలనే కోరిక వచ్చింది. ఎందుకని, భార్యను ఇడ్లీ వేయమంటే వేయలేదుట, నేను ఇడ్లీ చట్నీ చేయమంటే చేయలేదా, నేను అలిగాను చచ్చిపోతాను అని అలిగి ఆత్మహత్య చేసుకోవడానికి పెద్ద కొండెక్కి కిందకి దూకాడు. ఆయన ఇడ్లీ కోసం చచ్చిపోవడం ఏంటండి, పోనీ ఏదైనా మంచి కోరిక కోసం చచ్చిపోవాలి కానీ, అదేమిటో చిన్న చిన్న ఇడ్లీ కోసం, పూరీ కూర కోసం కూడా చచ్చిపోతున్నారు ఈ మధ్యన. సరే, అది ఎవడకర వాడిది అనుకోండి, మొత్తం మీద వీడు కొండెక్కి కిందకి దూకాడు. ఆ రోజు ఏం జరిగింది, ఓ రైతు గారు పొలంలోంచి గడ్డి పట్టుకొచ్చి ఆ కొండ కింద గడ్డి మేట వేసాడట. ఎప్పుడూ లేని గడ్డి మీద అక్కడ వేసాడు, ఎక్కడా స్థలం దొరక్క వీడు ఆ గడ్డి మీద పడ్డాడు. కొంచెం కాలు పెడికింది కానీ చావలేదు. ఓరి దిక్కువాడ ఈరోజు ఈ గడ్డి మీద వేసావు, నా ఆత్మహత్య ప్రయత్నం వ్యర్థమైపోయింది, నేను చావలేదు, అనుకుని బాధపడి లోపల లోపల వాడిని తిట్టుకుని ఈసారి ఏం చేశాడనమాట, సముద్రంలో దూకాడు. విశాఖపట్నంలో ఆర్కే బీచ్ అని ఉంటుంది, పాపం అక్కడ గొల్లపూడి మారుతీరావు గారు అబ్బాయి అలాగే డైరెక్ట్ చేస్తూ చచ్చిపోయాడు, ఎంతోమంది పోయారు పాపం. ఆ బీచ్లో తొందరగా చచ్చిపోతాం, అక్కడ పేరుపాలెం బీచ్, ఇవన్నీ మృత్యువుకి చిహ్నాలు. ఆ బీచ్లు కడితే ఇంటికి రీచ్ అయ్యేదాకా ఇంకా నమ్మలేము. వీడు అక్కడికి వెళ్ళి కావాలని సముద్రంలో దూకాడు. వద్దు బాబు అన్నవాడు చచ్చిపోయారు, వీడు అందులో దూకితే పెద్ద కరెక్ట్ వాడి ఒడ్డుకు గింటింది, మళ్ళీ ఒడ్డు మీద పడ్డాడు చావలేదు. రామ రామ సముద్రుడు కూడా నన్ను చంపలేదనిపించింది వీడికి. వెంటనే ఏం చేశాడనమాట, ఎడారి లాంటి ఒక ప్రాంతం, ఆ ప్రాంతానికి వెళ్ళి పెద్ద నిప్పులో గుండం ఏర్పాటు చేసి, అగ్నిగుండం, ఏది యజ్ఞగుండం లాంటిది, దాని నిండా ఎండుకట్టెలు వేసి నిప్పెట్టి దాంట్లో నెయ్యి కూడా పోసి హారతి కర్పూరం బాగా వేసి భగ 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 ఒక కొండం ఏర్పాటు చేసుకుని, దేవుడా ఇందులో దూకి చచ్చిపోతున్నానని ప్రదక్షిణ చేసి అందులో దూకాడు. ఆ ప్రాంతంలో 10 ఏళ్ళుగా వర్షాలు లేవుట. ఈ దిక్కుమాలిన వాడు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది అనుకోగానే ఆకాశం అంతా ఘుమఘుమారావమై సంకుల ఘోరజీమూతమై పటల సంచలన ప్రభాగం అయిపోయింది. పెద్ద పెద్ద మేఘాలు, వర్షాకాలపు మేఘాలు వచ్చేసి 3 గంటలు ఏకదాటిన వర్షం కురిసింది. అసలు ఆ ప్రాంతంలో వాడు కరువు తీరిపోయింది, అంత వర్షం వచ్చిందిట. మొత్తం నిప్పులు గుండం ఆరిపోయింది, వీడు పప్పులు ఉడకలేదు, నిప్పులు గుండం ఆరిపోయింది. ఇది ఎక్కడ గొడవరా బాబు, నా ఆత్మహత్యా ప్రయత్నం ఇలా వ్యర్థం అయిపోయింది అని ఈసారి ఏం చేశాడనమాట, ఓ చోట పాములు పుట్టింది అక్కడికి వెళ్ళాడు. అందులో ఉన్న పాములు ఎంతో మందిని కాటేసి చంపాయి, అందుకని జనాలు రాత్రి అయితే అక్కడ వెళ్ళరు. అక్కడికి వెళ్ళి ఆ పాములు పొట్టులో దిగు దిగు నాగా దివ్య సుందర నాగా అని పాడుతూ వరి చేయగట్టాడు. ఆ పాము వీడు చూసి బయటకు వచ్చి పారిపోయింది, పాము కూడా కాటేయలేదు, వీడి దెబ్బకి పాము కూడా పారిపోయింది. అప్పుడు వాడు అనుకున్నట్టు, చిచ్చి ఇంకా నా ప్రయత్నాలు ఫలించట్లేదు, ఇంటికి పోతాను, ఇంటికి వచ్చాడు. కాబట్టి మరణం అకాలమున రాదు మహినెవ్వరికి, అకాలంలో రమ్మంటే రాదు, వస్తే పోదనమాట. అదేం కర్మయోగం. ఇంకో పిచ్చాడున్నాడు వెర్రి వెంగళప్ప, వాడికి ఇంట్లో ఎవరో తిడితే చచ్చిపోవాలని కోరిక వచ్చింది, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. వెంటనే బయలుదేరి ఆ ఊళ్ళో పెద్ద చెరువు ఉంది, లోతైన చెరువు, ఎంతోమంది కాలుదారు అందులో పడి చచ్చిపోయారు. అటువంటి చెరువులో దూకి చచ్చిపోదామని వెళ్ళగానే ఆ చెరువు దగ్గర మెట్ల దగ్గర బెకబెకమని కప్ప కనపడింది. ఇంత చిన్న కప్పే ములగలేదు, నేనే ములుగుతానని ఇంటికి వచ్చాట వాడు. అందుకే వెంగళప్ప అన్నారు, ఇంత చిన్న కప్ప కూడా నీటిలో ములగలేదు, ఇంత పొడుగు వాడే మురుగుతారు అని. వెర్రివాడు కాబట్టి వెర్రివాడు కూడా బతుకుతాడు, అలా బయటకు వచ్చి ఇంటికి వచ్చేసి కప్పలు కూడా ములగట్లేదండి దిక్కుమాల చెరువులో అన్నట్టు వాడు. కాబట్టి నాయనలారా, ఈ మృత్యువు నుంచి ఎవడు తనను తాను రక్షించుకోలేడు, అది వస్తే ఎక్కడున్నా పోతాం, ప్రయత్నించిన అకాలంలో రాదు. ఇక నేను భూమి మీద ఉండలేనని అర్థమైపోయిందని వెంటనే పూర్వుని పిలిచాడు. నాయన, ఈ కరీనగరాన్ని, హస్తినాపురాన్ని నీకు స్వాధీనం చేస్తున్నాను, ఈ సింహాసనం మీద కూర్చొని కిరీటం నెత్తి మీద పెట్టాడు. నేను 1000 సంవత్సరములు చేసిన యజ్ఞ ఫలితం, త్రిమూర్తులు నాకు ఇచ్చిన వరఫలితం, ఇంద్రుడు నాకు ఇచ్చిన వరఫలితం, దేవతలు ఇచ్చిన వరఫలితం, ఇవన్నీ నీకు ధారపోస్తున్నాను. నువ్వు పరిపాలన చేసినంతకాలం చేసి ఆ తర్వాత నీకు ఇష్టమైన ఏ లోకానికి కావలసి వస్తే ఆ లోకానికి వెళ్ళిపోదువుగాక, నీ వంశం వారికి ఈ భూమండలాన్ని పరిపాలించే అర్హత లభించుగాక అన్నాడు. వెంటనే దేవతలు పూలవర్షం కురిపించారు, మీరు చప్పట్లు కొట్ట మర్చిపోయినా. దేవతలు ఏమన్నారు, తథాస్తు అన్నారు. అందుకే పూరువు శరీరం విడిచిపెట్టి పెట్టగానే అతడు ఒక్కడే ఆ వంశంలో మొట్టమొదట వైకుంఠానికి వెళ్ళిన వాడేట, డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇది ఎందువల్ల వచ్చింది, ఈ కథ అంతా విష్ణు వేణుడికి చెబుతున్నాడు, పిప్పలుడికి ఎవరు చెబుతున్నారు, సుకర్ముడు చెబుతున్నాడు, కుండలపుత్రుడు. తండ్రి యొక్క యౌవనాన్ని తిరిగి తాను సేకరించిన ఆయన అంతకు పూర్వం తండ్రి యొక్క ముసలితనం సేకరించాడు. తండ్రి ఏమి చెబితే అది చేశాడు. తల్లిదండ్రుల పాదసేవయే నిజమైన తీర్థయాత్ర, అదే ధర్మము, అదే సత్యము, అదే యజ్ఞము, అదే పుణ్యమని భావించాడు. మాతాపితరుల యొక్క పాదసేవ చేశాడు. అందువల్ల వాడికి ఏమైపోయింది, తండ్రికి సేవ చేయటం వల్ల, తండ్రి మాట వినడం వల్ల, తండ్రి యొక్క ముసలితనాన్ని సేకరించి ఇంట్లో కూర్చోవడం వల్ల, ఒక్క తీర్థయాత్ర చేయకపోయినా, ఒక్క యజ్ఞం చేయకపోయినా, ఒక దానం చేయకపోయినా, ఒక ధర్మం చేయకపోయినా, సర్వసత్యములు పలికిన పుణ్యం వచ్చింది, దాన ధర్మాల ఫలితం వచ్చింది, ఈ ప్రపంచంలో ఉన్న సకల పుణ్యముల ఫలితం అతనికి వచ్చింది కనుక శరీరం విడిచిపెట్టి పెట్టగానే వైకుంఠానికి వెళ్ళాడు. ఇది పితృసేవా తీర్థం మహిమ. కాబట్టి తీర్థయాత్ర అంటే పితృ సేవయే. తండ్రి సేవ చేయటం, తల్లి సేవ చేయటం కంటే గొప్ప యజ్ఞం లేదు. అంతకంటే మించినటువంటి గొప్ప ధర్మం లేదు. అంతకంటే మరొక తీర్థయాత్ర లేదు. కాబట్టి కాశీ వెళ్ళలేకపోయామని భయం ఎందుకు? యజ్ఞం చేయలేకపోయామని భయం ఎందుకు? అలాగని మానేయమనిలేమండి. ఒకవేళ చెయ్యలేని వాడికి మళ్ళీ ఐశ్వర్మ చేతేదో బాగుందనుకోకండి. ఓ మూర్ఖుడు ఉన్నాడు ఈ మధ్యన, ఈ గడ్డి పరకలు కూడా ఉపన్యాసాలు చెప్పాక లేనిపోయినవి. గోవులకి పశువులు ప్రదక్షిణ వద్దండం, తల్లిదండ్రులు లేదు ఇంకోటి లేదండం, గుళ్ళుకి వెళ్ళొద్దండం, అది మళ్ళీ నాస్తికవాదం. అన్నీ చెయ్యండి, కానీ ఏ కారణము చేతనైనా కర్మయోగము వల్ల నీవు తీర్థయాత్రలు చేయలేకపోయావు, ధనం లేకపోయింది, లేదా ఇంకేదో యజ్ఞం చేయలేకపోయావు. అప్పుడు ఆ యజ్ఞమో తీర్థయాత్రో చెయ్యటం వల్ల వచ్చే ఫలితమును పొందడానికి ఏమి చెయ్యాలి? తల్లిదండ్రుల సేవ చెయ్యాలి. అందుకని బతికొండగా చెయ్యాలి. చచ్చాక పిండం పెట్టడం అది ఎలాగో వేరే విషయం. ఎంత గొప్పదండి అది. తథాన్న గంగా అన్న గయా అన్న కాశీ నైమిషల్నో మథురాన పుష్కరం పునాతి సద్యో బదరీవనన్నో యథాహి పితృరత ఏష ధర్మ. ఎంత గొప్ప మాట చెప్పాడండి పద్మపురాణంలో. తథాన్న గంగా, గంగలోకి వెళ్ళి స్నానం చేయలేకపోయామనే భయం వద్దు, గంగలో చెయ్యకపోయినా పర్వాలేదు. నా గయ్యా, గయ్యకి వెళ్ళలేకపోయినా పర్వాలేదు, ఒకవేళ కుదరకపోతే అంటున్నాడు అది. నా కాశీ, కాశీకి వెళ్ళలేకపోయాను. పద్మాకర్ గారు రేపు 25, 26, 27 తేదీల్లో కాశీలో శతావధానం చేస్తున్నారు, వెడదాం అనుకుని మీరు టిక్కెట్లు బుక్ చేసుకుంటే చేసుకున్నారు. ఏ కారణం చేతనో టిక్కెట్లకి బకెట్లతో డబ్బులు పెట్టలేకపోయారు, లేక ఉద్యోగంలో సెలవు ఇవ్వలేదు, రాలేకపోయారు. బెంగ పెట్టుకోకండి. అప్పుడు ఏం చేస్తారు? తల్లిదండ్రులు పూజిస్తే కాశీ వెళ్ళి శతావధానంలో పాల్గొన్నటువంటి పుణ్యం పొందుతారట. అలాగని మానేయద్దు, రండి అందరూ టిక్కెట్లు బుక్ చేస్తాం. కానీ చెప్పాను కదా, వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల వల్ల ఒక్కొక్కసారి ఆర్థిక స్థితి వల్ల రాలేకపోతే అప్పుడు తల్లిదండ్రులు పూజించండి. తల్లిదండ్రులు బతికుంటే, ఇప్పుడు బతికి లేకపోతే ఏం చేయాలి? వాళ్ళ పేరు మీదుగా పితృ కార్యక్రమాలు చేయాలి. అవన్నీ ముందే చెప్పాను కనుక మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక అత్యావశ్యక స్థితులు, తల్లిదండ్రుల యొక్క తిథులు తెలియవు, వాళ్ళు లేరు, అప్పుడు ఏం చేయాలి? గురువే తల్లిదండ్రులతో సమానం. గురువుగారు అంటే ఎటువంటి వాడు అని చెప్పాము ఆయన సుస్పష్టంగా. తల్లి, తండ్రి, మాత, పిత, బంధువు సమస్తం ఆయన కనుక ఆయన సేవే సేవ. అందుకని గయ, గంగ, కాశీ, ప్రయాగ, బదరీవనం ఇటువంటి తీర్థయాత్రలు చేయలేకపోయినా పితృ సేవ చేస్తే అదే సనాతన ధర్మము, అదే సకల పుణ్యసారము. మనిషిని ఉత్తముణ్ణి చేస్తుంది, వాడిని అనుగ్రహిస్తుంది, వాడికి కైవల్యం ఇస్తుంది అని దేవతలు కూడా పుష్పవర్షం కురిపించి అతన్ని దీవించారు. ఇప్పుడు ఆయన కొడుక్కి పూర్వుకి పట్టాభిషేకం చేశాడు. ఆ పూర్వు యొక్క వంశమే పౌరవ వంశము అని పిలువబడింది. ఆ వంశంలో కొంతకాలానికి కురు మహారాజు పుట్టాక ఈ పూర్వు పేరు పోయి పౌరవ వంశం పోయి కౌరవ వంశం అయిపోయింది. కురువు కూడా గట్టివాడు అవడం వల్ల, గట్టివాడు వచ్చినప్పుడు పాతవాడిని మర్చిపోతూ ఉంటారు కదా. ఎప్పుడైనా అంతే సృష్టిలో అది ఒక రహస్యం. మరుపు మన లక్షణం. అందుకే ప్రారంభంలో కూడా ఇందులో హిమకరుదొట్టి పూరు భరతేశ అని ప్రారంభించారే నన్నయ్య గారు, ఈ పూరువే అన్నమాట ఆయన. ఇప్పుడు ఏ మహారాజు గారు శర్మిష్ఠని, దేవయానిని, మీరు కూడా నాతో పాటు వచ్చేయండి, మీరు నా సహధర్మచారిణులు, ఈ అశ్రుబిందుమతితో సమానంగా మిమ్మల్ని కూడా నాతో పట్టుకుపోతానంటే వాళ్ళు తప్పక కూడా వస్తామన్నారు. కొంతమంది అయితే నీ దారి నువ్వు మేము రామంటారు. కానీ వాళ్ళు పతివ్రతలు, జ్ఞానం కలిగిన వాళ్ళు. ఒక ఆవిడ శుక్రాచార్యుడి కూతురు, ఇంకొక ఆవిడ వృషపరువుడు అనే దానవరాజు యొక్క కూతురు. అందులో వాళ్ళలో కూడా జ్ఞానం ఉన్నది. జ్ఞానం లేకపోతే మళ్ళీ భర్తగారు వైకుంఠానికి రమ్మంటే మీరు వెళ్ళండి, నాకు ఇక్కడ మనవడు ఉన్నాడు, మనవరాలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది అంటారు పాపం. ఇంకా అక్కడ నుంచి మొదలెడతారు. నాగోల్లో నాలుగో వీధి నాది. నాగోల్లో నాలుగో వీధి ఎంతకాలం ఉంటుంది నీ మొహం? వైకుంఠం వస్తుందంటే కూడా కర్మగారు ఇక్కడే ఉండేవాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా పాపం. ఇప్పుడు మహానుభావుడు భక్త తుకారం, తుకారం లాంటి భక్తుడి కోసం వైకుంఠం నుంచి గరుడ వాహనం పంపించాడు స్వామివారు. వాళ్ళు ఆవిడ్ని నువ్వు కూడా నాతో రా అంటే గరుడ వాహనం మీద కాసేపు అలా అలా షికారు చేసి రండి, నాకు పిల్లలతో పని ఉంది అంది. నాతో రాని బతిమాలితే నేను రాను మీరు వెళ్ళి రండి అంది. ఇది అబద్ధం అనుకుంది ఆవిడ పాపం. తీరా చూస్తే ఆయనేమో గరుడ వాహనం మీద వెళ్ళిపోయాడు. అప్పుడు జనం వచ్చి మీ ఆయన గరుత్మంతుడి మీద ఎక్కువ వెళ్ళిపోతున్నాడు అనగానే ఏమండో అని ఏడుస్తూ వచ్చింది. ఇంక ఏమండో ఏమిటి ఆయన వెళ్ళిపోయాడు, ఇక రారండో అని వెళ్ళిపోయాడు ఆయన. త్యాగరాజు గారు అందుకే ఏమని చెప్పాడు, త్యాగరాజు గారు గీత రాశాడు, తరలిపోతున్న మాపై దయ వంచండోయ్, మళ్ళీ జన్మానికి రాము మదిలో వంచండోయ్, మళ్ళీ జన్మానికి రామన్నాడు ఆయన. రామభక్తుడికి మళ్ళీ జన్మ ఏమిటండి నిజంగా నమ్మితే? అందుకని మనం అనుక్షణం కొంచెం జాగరూకులమై ఉండాలి. అంత అవకాశం వస్తే ఇంట్లో పనులు ఉన్నాయంటే కుదరదు. శ్రీ మహావిష్ణువు వచ్చాడా వైకుంఠానికి రమ్మన్నాడా, ఏమంటే కాస్త వీలు నామా రాస్తామంటే వీలు ఉండదు నామా ఉండదు. ఆయన మన కోసం వెయిట్ చేయడు, ఆయన వెయిటేజ్ ఎక్కువ. అందులో టక్కన వెళ్ళిపోవటమే, అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. అలా ఏ క్షణంలో అయినా వైకుంఠానికి నాతో వస్తామని వాళ్ళు చేయొత్తండి, అందరూ చేయొత్తారు. ఇది నూటికి 100 రూపాయలు నమ్మచ్చా? మళ్ళీ కాదండి, కేపీహెచ్పిలో పని ఉందండి, అదండి బీహెచ్ఈఎల్లో పని ఉందండి, కవాడి గూడ, చిలకల గూడ, బోయ గూడ అంటే మన బతుకు బోడి, బోడిగూడలో పడతాం. చూద్దాం ఎంతవరకు నమ్ముతామో చూద్దాం. గ్యారంటీగా నా కోసం అయితే వైకుంఠం నుంచి స్వామివారు విమానం పంపడం ఖాయం. నేను 100 భాగవత సప్తాహాలు ఒంటరిగా పారాయణ చేశాను. ఇప్పుడు జరుగుతున్నది ఎన్నది, 389 సప్తాహాలు చేశాం. 389 భాగవత సప్తాహాలు నమ్మి చేశాక ఇప్పుడు సుఖస్థలంలో 90వ సప్తాహం చేస్తూ అంటే ఇంకా ఇన్ని సప్తాహాల ఫలితం ఒకటి ఎదుర్కొంటాడు. ఒక్కసారి నారాయణ అంటే రక్షిస్తానన్నాడు లేదు ఆయన. నారాయణాయని నోరార పిలువా, నారాయణాయని నోరార పిలువా, కన్నుదోయి నిలచి ఆడేను కలసి, కన్నుదోయి నిలచి ఆడేను కలసి, శ్రీహరికి సరిదైవం ఇక లేదు, మన తల్లిదండ్రి గురుబంధు దైవము అతడే, శ్రీనాథుని పద సరసిజ భజనే, ఈ నర జన్మము కనిన ఫలం, ఈ నర జన్మము కనిన ఫలం, నారాయణ హరి నారాయణ, నారాయణ లక్ష్మీ నారాయణ, నారాయణ హరి నారాయణ. ఒక్కసారి నారాయణ అంటే చాలు, మీ కళ్ళ ముందు నిలబడి ఆట్లాడతాడు, దర్శనమిస్తాడు. ఎన్నో పర్యాయాలు అనుభూతి పొంది చెబుతున్నమాట. ఇది నేనేం ఒట్టినే చెబుతున్నానని ఎప్పుడు అనుకోకండి. ఆ అనుభూతి పొందాను కాబట్టి మీకు వాటి చెబుతున్నాను. అవ్యాజకరుణాదిత్య పరమాత్మ కాబట్టి అంత భక్తితో ఆయన్ని తలుచుకుంటున్నప్పుడు భాగవతం చదివితే భాగవతం మోక్షం వస్తుందని ఇన్ని పురాణములు చెబుతూ ఉంటే ఇంకా మనం నమ్మలేమా? నమ్మి తీరా, నమ్ముతున్నాం. అందువల్ల సందేహం లేకుండా వైకుంఠానికి వెళ్ళే యోగం వస్తుంది. కాకపోతే నా వెనకాతల తోకల్లో మీరు కూడా వస్తే మీకోసం ఒక సీట్ అట్టే పెడతాను. ఎందుకంటే వైకుంఠానికి వెళ్ళే విమానంలో ఎంతమంది కూర్చున్నా ఇంకొక సీట్ ఉంటుంది. ఒకవేళ మీ అదృష్టం బాగుండి, మీలో పెద్దవాడు నాకంటే ముందెడితే నా సీట్ నాకు అట్టే పెట్టండి, వాళ్ళు అందరూ కూర్చోకండి, రుమాలు వేసేయండి, ఖర్చీఫ్. ఆ మధ్యన ఒక ఆవిడ కల వచ్చిందిట, కల వచ్చిందండి, అందులో విమానం వచ్చిందండి, జామ్మని రాగానే మా పెనిమిటి వెళ్ళి అందులో గొడ్డేసాడండి అది ఆవిడ. విమానంలో సీట్ వేసినట్టుగా వైకుంఠంలో కూడా సీట్ వేసుకోవచ్చు. అందువల్ల మరొక్కసారి గోవింద, ఈ భార్యామణులు ఇద్దరినీ వెంట పెట్టుకుని, మూడవ పత్ని అయిన అశ్రుబిందుమతిని కూడా వెంట పెట్టుకుని, వెంటనే ఆయన మహాత్మా మాతలి ఇచ్చిన మాట నిలబెట్టుకొని నువ్వు దివ్యరథం తీసుకురా అన్నాడు. మాతలి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తానన్నాడు కదా, స్వర్గానికి తీసుకెడతానన్నాడు. అందుకని వెంటనే మాతలిని తలుచుకోగానే 1000 గుర్రములు పచ్చని ఆకుపచ్చని గుర్రములు పూంచబడి ఉన్నటువంటి ఇంద్రుడి రథం అక్కడికి వచ్చేసింది. హరితాశ్యములు అంటారు వాటిని, పూర్తిగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి, మిసమిసలు ఆడిపోతాయి, సస్యశ్యామలం ఎలా ఉంటుందో అటువంటి శ్యామల వర్ణంలో ఉన్న గుర్రములు అక్కడికి వచ్చాయి. ఆ గుర్రములు 1000, అవి పూంచబడిన రథం ఆకాశంలో యయాతి గారి భవన పై ప్రాంగణంలో నిలబడింది. టక్కన యయాతి గారు ఎక్కేయలేదండోయ్, ఎప్పుడైనా దివ్య విమానాలు దివ్య రథాలు వచ్చినప్పుడు 3 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. మీకు చాలాసార్లు చెప్పాను కదా, యమస్మృతిలో ఒక మాట ఉందని, ఏమిటది? కొత్తగా వాహనం కొనుక్కున్నప్పుడు అది కారైనా ఇంకోటైనా పూజించి 3 సార్లు ప్రదక్షిణ చేశాక అప్పుడు ఎక్కాలి మొదటిసారి. ఐసర మధ్యాహ్నం ఎక్కకూడదు. ఈ పూజ వల్ల, ప్రదక్షిణ వల్ల అందులో ఇంజన్కి అధిష్టాన దేవత అయిన యముడు అనుగ్రహిస్తాడు, అప్పుడు యాక్సిడెంట్లో చచ్చిపోమ్మా. దానికి వాహన పూజ అని పేరు. యమస్మృతిలో చెప్పాడు, వాహనమునకు ప్రదక్షిణ చేయకుండా పూజించకుండా ఎక్కితే అందులో మృత్యుదేవతను నేను నిలబెడతాను అని. దాని ప్రభావం వల్ల ప్రాణం పోవచ్చు, లేదా ప్రమాదం రావచ్చు. ఆ ప్రమాదం వల్ల కాలో చెయ్యో ముక్కో పోవచ్చు, బుర్రబోడ పోవచ్చు. అందుకని ఎప్పుడు వాహనం రాగానే ఏం చేయాలి? ప్రదక్షిణ చేసి ఎక్కవలెను. అందున దివ్య విమానం అది, ఇంద్రుడి రథం అది. అందుకని ముమ్మారు ప్రదక్షిణ చేశాడు, ఇంద్రుణ్ణి తలుచుకున్నాడు, త్రిమూర్తుల్ని తలుచుకున్నాడు, టక్కన భార్యామణులతో పాటు అందులో కుడికాలు పెట్టి ఎక్కాడు. ఎప్పుడు మహాత్ములు ముందు కుడికాలు లోపల పెడతారు. అదే శత్రువులు ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు ఏం చేయాలి? ఎడంకాలు పెట్టాలి. శత్రూణాం సతుమూర్ధని సవ్యేణ పాదం అని సుస్పష్టంగా సుందరకాండంలో చెప్పారు. హనుమంతుడు లంకానగరంలోకి ఎడంకాలు పెట్టాడు. సవ్యము అంటే ఎడమ, అపసవ్యము అంటే కుడి. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సుమా. ఈ మధ్యన సవ్యం అంటే కుడి అని చెప్పాడు వాడెవడో, మరి వాడికి పాఠం చెప్పిన వాడెవడో, ఏ సంస్కృత పండితుడు? ఇది సవ్యం. ఎడం పదం మీద యజ్ఞోపేతం ఉంటుంది కాబట్టి దీన్ని సవ్యం అంటారు. కుడి పదం మీద వేసుకుంటే ఏమంటుందండి? అపసవ్యం. అదని వాడది ప్రాచీన అవిత అండి. కాబట్టి సవ్యము అనే శబ్దమునకు ఎడమ, అపసవ్యము అంటే కుడి. అర్జునుడికి సవ్యసాచి అనే పేరు ఎందుకు వచ్చింది? కుడి ఎడమ రెండు చేతులతో బాణం వేసినా ఎడం చేత్తో ఇంకా బాగా బాణం వేస్తాట స్పీడ్గా, సవ్యబాహువుతో ఇంకా వేగముగా వేస్తాను కనుక సవ్యసాచి అని పేరు వచ్చినట్టుగా మహాభారతంలో తిక్కనగారి భారతంలో ఏది ఉత్తరుడితో ఆయనే చెప్పుకున్నాడు స్వయంగా. కాబట్టి సవ్యసాచి అంటే రెండు చేతులతో బాణాలు వేస్తాడని అర్థం కాసుమా? రెండు చేతులతో బాణం వేయగలిగినప్పటికీ ఎడమ చేత్తో ఇంకా వేగంగా వేస్తాను గనక అందువల్ల నాకు సవ్యసాచి అని పేరు వచ్చిందని చెప్పాడు ఆయన. అసలు అర్జునుడి పేర్లు ఎంత విచిత్రంగా ఉంటాయండి. బీభత్సం అంటే భయంకరం, చూడలేని దృశ్యం. అర్జునుడికి బీభత్సుడని పేరుంది, కానీ ఆ బీభత్సుడని పేరు ఎందుకు వచ్చిందట? నకుర్యాం కర్మ బీభత్సం బీభత్సురితి ఉచ్యతే. ఇది వ్యాసుడు విరాటపురంలో రాసిన శ్లోకం. నేను యుద్ధం చేస్తే ఆ యుద్ధము బీభత్సంగా ఉండదు, అసహ్యంగా ఉండదు, జుగుప్సగా ఉండదు, అందుకని బీభత్సుడు అన్నారట. అంతేగాని బీభత్సంగా యుద్ధం చేస్తాడని కదా అక్కడ. అదే భీముడు యుద్ధం చేస్తే, ఓహో అరే దేవుడు ఇక చూడలేం, కొంతమంది భోజనం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ విస్తరాకు చుట్టూత ఖ్యాం ఖ్యాం అని కాంట్రించి ఆ ములక్కాళ్ళ ముక్కలు వేసి ఆవకాయ పెచ్చులు పారేసి మిరపకాయలు పోసి తిన్నదానికంటే చుట్టూత రాక్షసుడు ఎముకలు గొట్లు పోసినట్టుగా ఉంటుంది, బకాసురుడు భోజనంలో ఉంటుంది. అలా భోజనం చేస్తే ఎంత జుగుప్సగా ఉంటుందో, భీముడు యుద్ధం చేస్తే మెదడులు పగిలిపోయి పేగులు బయటకు వచ్చి నెత్తురు చిమ్మి అవయవాలు చల్లా చెదరైపోయి బీభత్సంగా ఉంటుంది. కానీ అర్జునుడు యుద్ధం చేస్తే అవతలవాడు చస్తాడు కానీ నెత్తురు పట్టు పెద్దగా బయటికి రాదు, వాడు అలా నిద్రపోతున్నట్టుగా పడి ఉంటాడట. అందుకని బీభత్సుడు అన్నారట. నకుర్యాం కర్మ బీభత్సం బీభత్సురితి ఉచ్యతే అన్నాడు. కాబట్టి ఇవి కూడా తెలుసుకోవాలి మనం. అందులో శుభ్రంగా ప్రదక్షిణ చేసి కుడికాలు అందులో పెట్టి వాహనములకు నమస్కరించి ముందు యయాతి, ఆయనతో పాటు దేవయాని, దేవయాని వెనక శర్మిష్ఠ, శర్మిష్ఠ వెనుక కర్మిష్ఠి అయినటువంటి అశ్రుబిందుమతి ఎక్కారు. ఎక్కగానే విమానం వేగంగా వెళ్ళింది, స్వర్గానికి వెళ్ళిపోయింది. ఇంకేముంది, స్వర్గానికి వెళ్ళడంతో ఇంద్రుడు ఎదురొచ్చాడు. అమ్మయ్యా నా ప్రణాళిక విజయవంతమైంది, ఈయన భూలోకంలో ఉంచకూడదు, ఉంటే భూలోకం స్వర్గం అయిపోతుంది అని పైకి తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు ఆయన, ఎప్పటికది ఫలించింది. అది కూడా మన్మధుని ద్వారా ఈ అశ్రు బిందుమతి వెళ్ళడం వల్ల అనుకుని ఎదురొచ్చి మెడలో పూలదండ వేసి స్వాగతం చెప్పాడు. రా రా మహానుభవ, పరమధర్మాత్ముడివి, నీ రాకతో స్వర్గం నిజంగా స్వర్గం అయ్యింది అన్నాడే. అంటే ఎంత గొప్పవాడో దీన్ని పెడుతుంది ఏ యాతి. అప్పుడు చాలా సంతోషపడి, మహాత్మా ఇంద్ర, ఇంత పూర్వం నువ్వు పిలిస్తే రానన్నందుకు నన్ను క్షమించు, భూలోకాన్ని స్వర్గం చెయ్యాలని ఒక కోరికతో ఉండిపోయాను, అది కుదరదని అర్థమయ్యింది. నువ్వు ఎంత మహాత్ముడివి, మళ్ళీ వచ్చినప్పుడు ఏ ఇంత పూర్వం పిలిచినప్పుడు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చావని తిట్టలేదు, స్వాగతం చెప్పావు, అందుకే నిన్ను దేవేంద్రుడు అన్నారు అనగా, లేదు నాయన నువ్వు భూలోకంలో ఇంకా కొంతకాలం ఉంటే ఈ స్వర్గలోకం వదిలి అందరూ భూలోకానికి పోయేటట్టున్నారు, నా స్వర్గం పోతుంది, అందుకని నువ్వు రావడం నాకు ఆనందం అని అక్కడ కూర్చోబెట్టాడు. 1000 సంవత్సరముల కాలం స్వర్గంలో ఉన్నాడు ఆయన. అనంతరం బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆ వెడుతున్నప్పుడు చెప్పాట భార్యామణులతో, భార్యామణులారా, భూలోకంలో ఉన్నప్పుడు ఇంత ఆనందం ఎప్పుడైనా పొందామా? ప్రజల్ని పరిపాలించే ధర్మంగా ఉన్నాం, కానీ ఈ దివ్య స్వర్గంలో భోగాలకు అతీతంగా ఇక్కడ కూడా మనం నారాయణ స్మరణం చేసుకుంటూ సుఖంగా గడిపాం. దీన్ని బట్టి ఏం తెలుస్తుందన్నమాట, భూలోకంలో ఏదో తెలియని ఒక ఆకర్షణ శక్తి ఉన్నది. ఈ ఆకర్షణ శక్తి చావు అంటే భయం కలిగేలా చేస్తుంది. ఎంతకాలం ఉన్నా ఇంకా భూమి మీదే ఉండాలి అనే కోరికని కలిగిస్తుంది. దిక్మాల గృహం అనేటటువంటి ఒక దాంట్లో పడతాడు వాడు. గృహం ఒక భయంకరమైన కారాగారం. అంతకంటే గొప్ప కారాగృహం శరీరం, దేహము కారాగేహం. పోతన గారి భాగవతంలో పద్యం, దేహము కారాగేహం, మోహము తెగకోసి సిద్ధ మునివర్తనుడై గేహము వెలువడు నరుడు ఉత్సాహముతో చెందు ముక్తి సంపదననగా అంటాడు. ఎంత గొప్ప పద్యం చూడండి. ఈ శరీరం ఒక చెరసాల. ఈ జైల్లోంచి బయటికి రావాలంటే అంత తేలిక కాదు. కానీ భార్య మీద, గృహం మీద, బంధువుల మీద, సంపదల మీద వ్యామోహం విడిచిపెట్టి మునుల మార్గంలో నడుచుకుని ఇల్లు విడిచిపెట్టి తీర్థయాత్రలకు వెళ్ళేవాడు ఉత్సాహంతో ముక్తి పొందుతాడట. ఇప్పుడు మీరు చేస్తున్నది అది. ఇల్లు అంటే ఇష్టమైనా అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు గురువుగారితో పాటు? రేపు 29న బయలుదేరతారు, 30న సుఖస్థలు వస్తున్నారు. సుఖస్థలంలో సుఖుడు పరీక్షిత్తుకు భాగవతం చెప్పిన తర్వాత భాగవతం వింటున్నారు. మళ్ళీ తర్వాత 24వ తారీఖు నాడు బయలుదేరుతున్నారు, కాశీ వస్తున్నారు. శతావధానం 7 రోజులు కాశీఖండం వింటారు. మళ్ళీ ఆ తర్వాత సెప్టెంబర్లో బయలుదేరుతారు గురువుగారు. ఇంగ్లాండ్ రావట్లేదు కదా. ఇంగ్లాండ్ మీరు వద్దామన్నా వీసా వాడివద్దు, పైసా ఉన్నా వీసా ఉండలేదు కనుక పాప అక్కడికి రావట్లేదు. 9వ తారీఖు నుంచి బ్రిస్టల్లో మేము ఏం చేస్తున్నాం? భాగవత సప్తాహం చేస్తున్నాం. మీరికి ఎవరికైనా వీసా ఉంటే మీరు రావచ్చు. ఏడీవి అంటే ఎవరు డబ్బులు వాడివి. వచ్చిన తర్వాత భోజనం మాత్రం పెడతారు డాక్టర్ గారు అవధానం శ్రీనివాస్ గారు. ఆయన ఇంటి పేరే అవధానం, చాలా గొప్ప డాక్టర్ గారు. ఆయన, కిరణ్, వసుధ వీళ్ళంతా కూడా మాంచెస్టర్లో ఉన్న వసుధ. ఇంకా గురుభక్తి అంటే గురుభక్తి. గురువుగారు ఆజ్ఞాపిస్తే కొండ మీద ఉన్న కోతికి కూడా వీసా తెచ్చిపెట్టారు. అందుకే మొట్టమొదట ఇంగ్లాండ్లో శతావధానం చేసింది నేనే ట్లాష్ తీర్. ఇంతవరకు ఇంగ్లాండ్లో అష్టావధానాలు జరిగాయి కానీ శతావధానం జరగలేదండి అని 22వ శతావధానమో 23వ శతావధానమో కానీ మొత్తం మీద ఒక శతావధానం అక్కడ చేయించారు ఇంగ్లాండ్లో. అద్భుతంగా జరిగేసింది. ఇంకా ధారణకైతే అలా కూర్చుని జనమంతా పొద్దునుంచి సాయంకాలం దాకా ఇంగ్లాండ్లో రోజు రోజంతా నా కోసం కేటాయించారు. ఇప్పుడు మళ్ళీ 25వ శతావధానం కాశీలో అపూర్వ రీతిలో దర్శనం సోదరులు నిర్వహిస్తున్నారు. అది ఎలా ఉంటుందో మీరు కళ్ళారో చూద్దరు కానీ మళ్ళీ మానవ మాతృడు ఇలాంటి కార్యక్రమం చేయలేడన్నంత బాగా శర్మగారు చేయగలరు దర్శనం వారు. అది అయ్యి అవగానే మళ్ళీ ఇప్పుడు బ్రిస్టల్లో 26 రోజు పెట్టారు. మళ్ళీ వెంటనే నేను ఇంకా మాట్లాడదాం అనుకుంటే లేదండి, అది వజ్రోత్సవమో లేకపోతే ఇంకో రజతోత్సవమో చేస్తాం, అక్కడతో మిమ్మల్ని వదలమన్నారు. నిన్ను వీడని నీడను నేనే అని శతావధానాలు నన్ను పట్టుకున్నాయి. అందువల్ల ఆ శతావధానం కూడా అక్కడ జరుగుతోంది. ఏది? ఆగస్టులో. అక్కడి నుంచి మళ్ళీ రాగానే సెప్టెంబర్లో నైమిషారణ్యంలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు భాగవత సప్తాహం. అందులో 7వ తారీఖు గ్రహణం. ఇప్పటికి 600 మంది వస్తున్నారని మొన్న సంతోష్ గుప్తా చెప్పాడు. ఈ మధ్యకాలంలో భాగవతాల్లో హైలైట్ అయిందనమాట, 600 మంది కేవలం సప్తాహంలో 7 రోజులు పాల్గొనడానికి వస్తున్నారు. గ్రహణం నాడు బంగారపు సింహాసనం మీద భాగవతం పెట్టి ఊరేగిస్తున్నాం కదా, ఆ ఊరేగింపుకి అయితే ఆ రోజు 2000 మంది రాబోతున్నారట. ఎందుకని అంటే దానికి ఒక కారణం ఉన్నది. భాగవతంలో 12వ స్కంధంలో 13వ అధ్యాయంలో 13వ శ్లోకం. మళ్ళీ చెప్పండి, భాగవతం 8వ స్కంధం 12, భాగవతంలో ఆఖరిది 12వ స్కంధమే కదా, అందులో అధ్యాయం 13 శ్లోకం 13, అందులో ఏమనుంది? ప్రోష్ఠపద్యాం పౌర్ణమాస్యాం హేమసింహ సమన్వితం యో దదాతి భాగవతం సయాతి పరమాంగతిం. ప్రోష్ఠపది అంటే భాద్రపద మాసం, పూర్వాభాద్ర లేక ఉత్తరాభాద్ర నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే దానికి భాద్రపదము అని పేరు, అందుకని ప్రోష్ఠపది అంటారు దాన్ని. భాద్రపద మాసంలో పౌర్ణమాస్యాం అంటే పూర్ణిమ తిథి నాడు హేమసింహ సమన్వితం బంగారపు సింహాసనం మీద భాగవతాన్ని నుంచి దానితో పాటుగా ఆ భాగవతాన్ని సింహాసనాన్ని యహ ఎవడు దదాతి దానం చేస్తాడో, ఏమిటి భాగవతం, యో దదాతి భాగవతం సహ ఆ ఇచ్చినవాడు యాతి పరమాంగతిం, పరమాంగతిం యాతి మోక్షమును శాశ్వత వైకుంఠమును యాతి పొందుతాడు. ఇక్కడ పరమాంగతిం అంటే వైకుంఠమును పొందుతాడు అని భాగవతంలో ఉంది, ఇంకో చోట ఇంకో చోట కాదు. సరే, నా అదృష్టం మా శిష్యులు చాలా గొప్ప వాళ్ళు అవటం వల్ల 2023 నుంచి 24 మధ్యలో అందరూ ఎవరికి తోచింది వాళ్ళు బంగారం ఇచ్చారు, సింహాసనం లాస్ట్ ఇయర్ చేయించాం, భాగవతాన్ని ద్వారకలో ఊరేగించాం. ఆ సింహాసనం మీద ఇప్పుడు మళ్ళీ గ్రహణం నాడు 7వ తారీఖు పూర్ణిమ నాడు పగలు ఊరేగింపు, సాయంత్రం గ్రహణ స్నానం గోమతిలో, గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు అయ్యాక జపం, తర్వాత మరునాడు ఉదయం అక్కడ విముక్త స్నానం, ఇవన్నీ జరుగుతున్నాయంటే మాటలు. అందువల్ల ఆ రోజుకి ప్రత్యేకంగా 2000 మంది రాబోతున్నారు ఆ కార్యక్రమానికి, వస్తున్నారు. ఇలా ఎక్కడ పెడితే అక్కడ భాగవతానికి వస్తూనే ఉన్నారు కదా. కాబట్టి ఇన్ని భాగవత సప్తాహములు చేసిన వాళ్ళకి ఈ భూలోకంలో వ్యామోహం ఉండదు. కానీ లేకపోతే ఈ భూమి మీద ఎంత గొప్పవాడికైనా వ్యామోహం ఉంటుందిట, ఆ మోహం నుంచి బయటికి రాలేం అని. ఇప్పుడు యయాతి మహారాజు గారు స్వర్గం నుంచి బ్రహ్మలోకానికి ప్రయాణం అవుతూ అంటున్నాడు అనమాట, సలిలంబు లోపల సంచరించుచునుండు మేనంబు జాలంబులో ఉన్న చిక్కు, నీళ్ళల్లో తిరుగుతూ ఉంటుంది చేప, అయినా వల వేయగానే వలలో పడిపోతుంది, లేదా ఎవడో ఒక గేలం వేస్తే దానికి చివర ఒక ఎర పెడితే ఆ ఎరకి చిక్కుతోంది ఆశ వల్ల, మోహం వల్ల. ఆ వలలోనూ ఈ ఎరకి చిక్కి చివరికి తిండి కోసం అది వచ్చి అది తిండి అయిపోతుంది. అంతే కదా, వాడు ఎంత తిండి ఎర చూపిస్తాడు ఆశ, తర్వాత వాడు తిండిగా మార్చుకుంటున్నాడు. నీళ్ళల్లో ఉండే చేప వలకి చిక్కుతున్నది, పవన వేగముతోడ పరుగులెత్తుచునుడు మృగము బంధంబులో తగులు వడును, హాయిగా అడవులలో వాయువేగంతో పరిగెట్టే జింకలు ఉన్నాయి. మృగము అనే శబ్దమునకు జింక అని ప్రత్యేక అర్థం ఒకటి ఉన్నది, రూఢ్యర్థం. మామూలుగా జంతువు అనే కాకుండా మృగము అంటే అర్థం ఏంటి, లేడీ లేక జింక. అందుకే సువర్ణ మృగము, హేమ మృగము అంటే అక్కడ బంగారపు రంగులో ఉండే జింక. మాయలేడి అంటారు కానీ వాడికి భాష దాకా అంటున్నాడు, మాయా శబ్దం సంస్కృతం, లేడి తెలుగు, ఆ రెండింటికి సమాసం అవదు, కాబట్టి కపట మృగం అన్నారు. సరే, ఏదేమైనా వాయువేగంతో తిరిగేటటువంటి జింక కూడా ఏమవుతుంది, బంధంలో వల్లలో ఇరుక్కుపోతుంది. దానికోసం ఉచ్చులు పొందుతారు, ఆ ఉచ్చులో ఇరుక్కుపోతున్నది. గంటకి 100 యోజనములు పరిగెత్తేటటువంటి వేగంగా వెళ్ళే పెద్ద పెద్ద గ్రద్దలు కూడా దూరంగా ఎక్కడో ఇంత మాంసం పెట్టి దాని చుట్టూ చట్రం పెడతారట పోయేవాళ్ళు. ఆ మాంసం కోసం పైనుంచి టక్కన దిగి అందులో దిగి ఆ చట్రంలో కాళ్ళు ఇరుక్కుపోయి చచ్చిపోతూ ఉంటాయి గొప్ప గొప్ప పక్షులు కూడా. ఒక్కొక్కప్పుడు ఏమవుతుంది, నేల మీద ఎక్కడో కనపడుతున్న మాంసాన్ని పైన ఎక్కడో తిరుగుతున్న గద్దెత్తుకుపోతుంది. ఈ రెండూ చెప్పారు ఇక్కడ వ్యాసుల వారు. ఎక్కడో నేల మీద ఉందిట, ఏది ఒక కుందేలో జంకో మాంసమో, పైన నుంచి వచ్చి గద్ద తండుకుపోతుంది. ఒక్కోసారి గద్దలు వచ్చి కాళ్ళు ఇరుక్కుపోయి అవి చచ్చిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మానవుడు నేల మీద తీగల్లో కాళ్ళు ఇరుక్కుపోయి కింద పడిపోతూ ఉంటాడు. ఇళ్లల్లో మేడమెట్లు దిగుతున్నాడు, ఆ మేడమెట్ల దగ్గర ఎవడో మెట్టు మీద చిన్న సన్నగా తాడు వేసేట తీగ, పాపం దిగుతూ ఉంటే తాడు కాలికి తగిలి డామ్మని కింద పడ్డాడు. ఇక లేవాడు వాడు హాయిగా సుఖంగా స్వేచ్ఛగా తిరిగే జీవి పాశము అడ్డం పడగా కింద పడి యమపాశాలకు చిక్కుతున్నాడు. ఇంట్లో సన్నని పాశం, పైన యమపాశం అయ్యింది. ఈ విధంగా కాలమహాత్మ్యం వల్ల ఎంతటి గొప్పవాడైనా సరే ఈ సంసార బంధాల్లో పడిపోయి మృత్యువుకి లొంగిపోతూ ఉంటాడు. ఈ జననము మరణము ఆ తర్వాత మధ్య మధ్యలో పరిణయాలు ఇవన్నీ పాశాలు, కాలం వల్ల ప్రేరేపింపబడి ఇవన్నీ సాగుతూ ఉంటాయి. అటువంటి కాలమును ఇంతకాలం అదుపులో పెట్టాలి, భూమి మీదే ఉండాలనుకున్నాను. ఎంత అజ్ఞానిని, పరమ పవిత్రమైన ఈ దివ్యలోకాలకి ఎప్పటికైనా వెళ్ళిన వాడికే పునర్జన్మ ఉండదు అనే విషయాన్ని నేను మర్చిపోయాను. పంచైతానీహ సృజ్యంతే గర్భస్థస్యైవ దేహినః ఆయుః కర్మచ విత్తంచ ఆయుః కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ. ఒక వ్యక్తి తన పూర్వకర్మ వల్ల తల్లి గర్భంలో ప్రవేశించాడు. అదంతా మీకు నిన్న మొన్న విన్నారు కానీ కొత్తగా చెప్పక్కర్లేదు. కర్మ పరిపాకం, అలా కర్మ పరిపాకం వల్ల తల్లి గర్భంలో ప్రవేశించగానే బ్రహ్మదేవుడు వాడు నుదుట రాసేస్తాడట. ఆడో మగో ఎవరైనా సరే తల్లి గర్భంలో ఒక బిడ్డ ప్రవేశించగానే వాడు నుదుట 5 విషయములు రాస్తాడు. పంచైతానీహ సృజ్యంతే, ఈ లోకంలో వాడు ఏమి చెయ్యాలో 5 పనులు వాడి పుట్టుకతో పాటు సృష్టిస్తాడు, నుదుట రాస్తాడు. ఏమిటది? పైగా బయటకు వచ్చాక అతట గర్భస్థస్యైవ దేహినః, గర్భంలో ఉండగానే ఈ శరీరికి 5 పనులు రాసి పెట్టాడు ఆయన. ఆ వ్యవహారం తప్పించుకోలేము. అందులో మొదటిది ఆయుహు, వాడెంతకాలం బ్రతకాలో కడుపులో రాశాడు. కడుపులో ఉండగానే నుదుట బ్రహ్మగారు రాసిన ప్రకారంగా వాడు 100 ఏళ్ళో, 50 ఏళ్ళో, 25 ఏళ్ళో, 5 ఏళ్ళో వాడు పుట్టి పుట్టగానో పోతూ ఉంటారు. ఆయు ఒకటి రాశాడు. ఇక రెండవది ఎక్కడ ఎవరు ఏ పనులు చెయ్యాలో రాశాడు. కర్మ కూడా రాశాట. బ్రహ్మగారు మీ నుదుట ఏమని రాశాడు ఇవాళ? సోమవారం అయినా ఎంత హడావిడున్నా ఆదివారం రావడమే కాక మేము సోమవారం కూడా పెడతాం. మేము వెళ్ళి పద్మాగర్ గారి పురాణం వింటాం, ఆయన 6 వస్తే మేము 5:50 వస్తాం అని మీ మనస్సులో సంకల్పించేలా మీ నుదుట రాశాడు. బ్రహ్మ మీ నుదుట పురాణం వినమని రాశాడు కాబట్టి వింటున్నారు, కానీ లేకపోతే బెల్ట్ షాప్లో కూర్చునేవారు. కాబట్టి ఇది బ్రహ్మరాత. నా నుదుట ఒరే నువ్వు ఎప్పుడు వెళ్ళి పురాణం చెప్పరా అని రాశాడు. మీ నుదుటేమో వినమని రాశాడు. ఈ వీసంతని అంటే వసంతని కెమెరా పెట్టి జాగ్రత్తగా లైవ్ ఇమ్మన్నాడు. రెండవది కర్మ కూడా రాసేసాడు ఆయన. ఇంకా మూడవది విత్తంచ, ఎవడికి ఎంత డబ్బు రావాలో అంత రాశాడు. అందువల్ల వాడు ఎంత గింజుకొని ఎన్ని ప్రయత్నములు చేసినా లాటరీ టిక్కెట్ కొంటే వీడు బతుక్కి ఆ లాటరీ కంపెనీ ఎత్తేస్తారు. డబ్బు వచ్చే యోగం లేదనుకోండి, ఒక లాటరీ ఉంది, ఆ లాటరీ చాలా కాలం పాటు 1,00,000 ఇచ్చింది ఎంతోమందికి, కానీ ఓ దౌర్భాగ్యుడు లాటరీ టిక్కెట్ కొనగానే ఆ లాటరీ కంపెనీ ఎత్తేసాడు. అంటే వాడు బతుక్కి ఆ లాటరీ టిక్కెట్ కొనుక్కుని వాడికి డబ్బు ఇవ్వడమే కానీ వీడికి డబ్బు వచ్చే యోగం లేదు. చాలా చిత్రంగా ఉంటుందండి. ఓసారి మేము కారులో పెడుతున్నాం, ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర, దాని ఏమంటారు రైల్ భవన్ దగ్గర ఉందే రైల్ భవన్, అక్కడ పెద్ద సర్కిల్ కదా, ఆ సర్కిల్ దగ్గర ఒక తొచ్చి తలుపు తట్టింది డబ్బులు ఇమ్మని. డబ్బులు ఇద్దామంటే జేబుల్లో ఎంత గింజుకున్నా కనపడదు. రే పరుసని వెనకాతలు వాడినా, నా పరుసు తీసేలోపు ఏమైంది, సిగ్నల్ ఇచ్చాడు, మహావేగంగా కారు వెళ్ళిపోయాయి. ఎంత గింజుకున్నా ఆవిడకి మళ్ళీ ఇద్దామంటే దొరకలేదు. ఒక్కొక్కడికి అదృష్టం బాగుంటుంది. వాడు మన దగ్గరికి వచ్చాక వాడంతా అడగకపోయినా వాడు అలా వెళ్ళిపోతే పొద్దున్న జరిగిందనమాట, ఎవరో మా ఇంటికి వచ్చారు ఉప్పల్లో, వాడు అక్కడికి వెళ్ళిపోయాడు. 50 రూపాయలు ఇచ్చి రాదుని వెళ్ళి ఇచ్చిరారా అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళా, వెళ్ళిపోయిన వాడికి ఇచ్చి వచ్చాడు. అంటే వాడికి యోగం అది. విత్తం రాశాడు ఆయన. విత్తం ప్రాప్తించే యోగం ఉంటే మనం ఎక్కడికి వచ్చినా అక్కడికి డబ్బు వస్తుంది. ఎంత గింజుకున్నా రానిది రాదు, వచ్చేది పోదు. అంచేది బ్రహ్మదేవుడు రాసి పెట్టాడు అక్కడ. ఇప్పుడు గురువుగారికి రాసి పెట్టాడు కాబట్టే ఆ 800 గజాల్లో ఇప్పుడు ప్రవచన మండపం కడుతున్నారు మీ ద్వారా విత్తం ఇప్పించి. కట్టమని నన్ను అన్నాడు, కట్టలేమ్మని మీకు చెప్పాడు, ఆ కట్టల్ని బట్టలో పెట్టి పట్టుకెళ్ళమని వాడికి చెప్పాడు. ఇవన్నీ బ్రహ్మగారు రాశారు. ఎవరు రాశారు? బ్రహ్మ. కాబట్టి మీకు అనుమానం ఉంటే కనపడితే అడగండి, అంత తేలిక బ్రహ్మ మీకు కనపడదు. ఇక మూడవది కర్మ విత్తం అయిపోయిందా. నాలుగవది విద్య, చదువు కూడా ఆయనే రాశాడు. ఒక్కొక్కడు నుదుట వీడి బతుక్కి 5వ క్లాసే, ఒక్కొక్కడు నుదుట వీడికి ఎంటెక్, ఇంకొకడు నుదుట ఇలా సంస్కృతం తెలుగు చదువుకో, నువ్వు లెక్చరర్ ఉద్యోగం చేసినా 11 ఏళ్ళ తర్వాత రిజిగ్నేషన్ ఇచ్చి నీ బతుకంతా పురాణాల్లో గడుపుని నాలాంటి అడిగి రాశాడు. లేకపోతే బంగారం లాంటి గవర్నమెంట్ లెక్చరర్ ఉద్యోగం వదులుకు నిద్రకు రావడం ఏంటంటే ఇదొక బంగారం అన్నాడు. ఇంకొకళ్ళు ఏం చేస్తాడనమాట, దర్శన శర్మ గారు లాంటి వాళ్ళని, నాయన మహానుభావులైన గురువుల పేరు మీదుగా ఎన్నెన్నో సన్మానాలు కార్యక్రమాలు అవధానాలు నిర్వహించు, ధర్మ కార్యక్రమం నిర్వహించు, దర్శనం అనే పత్రికని ప్రపంచవ్యాప్తం చేయి, నీ ధర్మం అది అన్నాడు. అందుకని ఆ శర్మ గారు అచ్చేస్తున్నారు. మా తమ్ముడు ఏం చేసినా వెంట ఉంటానంటూ దత్తాత్రేయులు గారు ఆయన ఆశీర్వదిస్తూ ఆయన నడుపుతున్నారు. ఇవన్నీ రాసేశాడు ఆయన విద్య. ఇంకా 5వది నిధనమేవచ చావు కూడా రాస్తాడండోయ్. ఎక్కడ ఎవడికి ఎప్పుడు చావు రాశాడో ఆ చావు సత్య చావు, అక్కడికి వెళ్ళవలసిందే వీడు. ఓ తమాషా ఉంది. ఓసారి యమధర్మరాజు గారు కైలాసానికి, భూలోక కైలాసం అని పిలువబడే కేదారానికి వెళ్ళాడు. ఆ పూట కేదారంలో శివుడు అందరికీ దర్శనమిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళాడు. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి గరుత్మంతుడు కూడా వచ్చాడు శివుడి దర్శనానికి. కేదారంలో స్వామివారి గుడి మీద ఒక పౌరం ఉంది. యమధర్మరాజు ఆ పౌరాన్ని చూసి అన్నో నవ్వాడు. ఆ తర్వాత శివుడు తెలిసానికి లోపలికి వెళ్ళగానే గరుత్మంతుడికి అనుమానం వచ్చింది. ఈ దిక్కుమాలినవాడు ఎవడు వచ్చాడు ఇక్కడికి? ఆ పౌరాన్ని చూసి నవ్వాడు. కొంపదీసి దాన్ని చంపేస్తాడేమో, ఈ పౌరాన్ని ఎలా రక్షించాలి? యముడు లోపలికి వెళ్ళి వచ్చేలోపు ఈ పౌరాన్ని కాపాడదాం అనిపించింది ఆయనకి. గరుత్మంతుడు కదా, మహావేగంగా పౌరాన్ని జాగ్రత్తగా ఎత్తి వీపు మీద పెట్టుకుని కన్ను మూసి తెరిచేలోపు భద్రాచలం దగ్గర ఉన్న దండకారణ్యం ఉంది కదా, ఈ దండకారణ్యంలో మానవ మాత్రుడు లేని ఒక మర్రి చెట్టు దగ్గరకు వచ్చి మర్రి త్వరలో దీన్ని బుర్ర పెట్టి వెళ్ళిపోయాడు. మర్రి త్వరలో దాచాట దండకారణ్యంలో దాచి మళ్ళీ కళ్ళు మూసి తెరిచేలోపు కేదారానికి వెళ్ళిపోయాడు. ఈలోపు యముడు శివుడికి దండం పెట్టి బయటకు వచ్చి మళ్ళీ పైకి చూస్తే పౌరం కనపడలేదు. గరుత్మంతుడి కేసు చూసి, గరుడా, ఇందాక ఇక్కడ పౌరం ఉండాలి, కనపడలేదేమిటని అడిగితే నీ చూపు పడింది కదా, దాన్ని నువ్వు ఎక్కడ చంపుతావు అనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి దండకారణ్యంలో మర్రి త్వరలో పెట్టానన్నట్ట. హా బ్రహ్మదేవ అన్నాడు ఆయన. అదేమిటి బ్రహ్మదేవ అంటున్నావు అంటే ఏం చెప్పను, ఆ పౌరం నుదుట బ్రహ్మగారు ఏమని రాసేట, ఒక్క 12 నిమిషాల తర్వాత దండకారణ్యంలో మర్రి త్వరలో ఉండగా ఒక పావు రోట్లో పడి చావుగాక అని రాసేట. పావు దాన్ని మింగితే చచ్చిపోవాలి. ఎప్పుడు? సరిగ్గా 12 నిమిషాల తర్వాత. ఎక్కడి కేదారం, ఎక్కడి దండకారణ్యం 12 నిమిషాల్లోపు దండకారణ్యంలోకి ఎలా వెడుతుంది? బ్రహ్మగారికి ఏమన్నా రిటైర్మెంట్ అవ్వడం వల్ల తేడా వచ్చిందా, లేక కోవిడ్లో టీకాలు వేయటం వల్ల ఏమన్నా వికటించాయా టీకాలు? ఇలాంటి రాత ఏమిటనుకున్నాను, బ్రహ్మరాత నువ్వే పూర్తి చేసావు, కళ్ళు మూసి తెరిచేలోపు నువ్వు మాత్రమే అక్కడికి తీసుకెళ్ళగలవు, తీసుకెళ్ళి త్వరలో దాచాను అనుకున్నావు, కానీ ఈ టైంలో పావు దాన్ని మింగేసింది, అదే కాల మృత్యు అన్నాడు. కాబట్టి బ్రహ్మగారి రాతను ఎవరం తప్పించుకోలేము. ఆయన చాలా తమాషాగా రాస్తాడు. అందువల్ల కడుపులో ఉండగానే ఆఖరిది ఏం చేశాడు, నిధనం చావు కూడా రాశాడు. అందువల్ల ఇలాంటి శ్లోకాలు కంఠస్థం చేయాలి. పంచైతానీహ సృజ్యంతే గర్భస్థస్యైవ దేహినః ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధనమేవ చ. ఇది పద్మపురాణంలో భూమిఖండంలోని శ్లోకము. దీంతో పితృతీర్థం పూర్తవుతోంది, ఈ తర్వాత గురుతీర్థం మొదలవుతుంది. అటువంటి దాంట్లో వేదవ్యాసులు వారు ఇచ్చిన శ్లోకాలు. పురాణాల్లో ఎన్ని గొప్ప శ్లోకాలు ఉన్నాయో చూడండి, ఇవన్నీ రాశాడు ఆయన. ఇప్పుడు నాకు అర్థమయ్యింది అని పలికి, అయినా పర్వాలేదు, మనం భూలోకంలో ఉండాలని భ్రమపడినా ధర్మంగా బతికాం కదా, ఆ ధర్మం మనల్ని కాపాడింది. అత్యల్పమపి ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ శ్లోకం భగవద్గీతలో కూడా ఉందండో యథాతథంగా. భగవద్గీతలో కృష్ణుడు కూడా అర్జునుడితో ఇదే అంటాడు. అది పద్మపురాణంలో కూడా ఉన్నాయి. కొన్ని శ్లోకములు పురాణములలోనూ గీతలో ఒకే శ్లోకాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి యదా యదా ఈ ధర్మస్య ఒకటి ఇలాంటివి అనమాట. ఇటువంటి కొన్ని శ్లోకములు అన్ని పురాణాల్లో ఉన్నాయంటే అర్థం మొత్తం అన్ని చోట్ల సారాంశం ఒకటే, సత్యం ఒకటే. ఎందుకని, చెప్పేది పరమాత్మేగా, ఆ పరమాత్ముడు యొక్క అవతారమే వ్యాసుడు కాబట్టి కొన్ని శ్లోకాలు అలాగే ఉంటాయి. జాతస్యహి ధ్రువో మృత్యుహి ఉంది కదా, ఈ శ్లోకం యథాతథంగా రవ్వంత మార్పు లేకుండా దేవీ భాగవతంలో హయగ్రీవ చరిత్రలో ఉంటుంది. అదే శ్లోకం పద్మపురాణంలో ఉంది, అదే మళ్ళీ భాగవతంలో ఉంది. అప్పుడు ఆశ్చర్యపోయాను అన్నమాట, 18 పురాణాలు చదివితే మనకి కొన్ని శ్లోకములు మళ్ళీ రిపిటేషన్గా కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద ధర్మం ఎంత చేసినా భయంకరమైన ఆపద నుంచి ప్రమాదం నుంచి కాపాడతాయి అంటూ ఉండగా టక్కన వీళ్ళు ఎక్కడికి వెళ్ళారన్నమాట, పరమ పవిత్రమైన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. ఇంకక్కడ బ్రహ్మలోకం దగ్గరికి వెళ్ళగానే ఆయన కూడా, రావో ఈయాతి, స్వాగతం మీ అందరికీ అన్నాడు ఆయన. బ్రహ్మ అంతటి వాడు స్వాగతం చెప్పాడు. కారణం కేవలం ధర్మం అవ్వడం వల్ల, ధర్మమూర్తి అవ్వడం వల్ల. ఆయన దగ్గర 1000 ఏళ్ళు ఉన్నాడు. బ్రహ్మగారికి రోజు ప్రదక్షిణ చేశాడండి. ప్రదక్షిణలు వద్దని ఎవడన్నా అన్నాడంటే వాడు వేద విరుద్ధమైన కర్మలు చేస్తున్న నాస్తికుడు. గుళ్ళో ఎవడ చేయమన్నాడయ్యా నిన్ను 101 ప్రదక్షిణ అని ఒక మూర్ఖుడు చెబుతూ ఉంటే మధ్యన ఆ క్యాప్షన్ నాకు పంపారు. ఒక్క పురాణమైనా సక్రమంగా చదివితే అలాంటి మాటలు మాట్లాడరు, లేదా పురాణములను నమ్మట్లేదు వాళ్ళు. ఒక్కసారి శివపురాణంలోకి వెళ్ళమనండి, మళ్ళీ శివపురాణం 18 పురాణాల్లో కాదని ఇంకో 3 అంటాడు. మీరు భాగవతం చదివారా? భాగవతం మీద మీకు నమ్మకం ఉందా? భాగవతాన్ని మేము నమ్మామన్నవాడు చేయొద్దండి, అందరూ నమ్మారు కదా. అందులో 7వ అధ్యాయం 12వ స్కంధంలోకి వెళ్ళండి. ఎన్నో స్కంధం? 12, అధ్యాయం 7. అందులో 18 పురాణములు ఏమేమిటో చెబుతూ నాలుగవ పురాణం శివపురాణం అన్నాడు శైవం. మళ్ళీ అదే 12వ స్కంధంలో 13వ అధ్యాయంలోకి వెళ్ళండి. అందులో ఏమన్నాడు తెలుసా, శైవం చతుర్వింశతి సాహస్రికం, శివపురాణం 24,000 శ్లోకములతో ఉన్నది అని చిట్ట చివరిగా 13వ అధ్యాయంలో మళ్ళీ చెప్పాడు. అంటే రెండు సార్లు భాగవతంలోనూ శివపురాణం ఉంది, 18 పురాణాల్లో ఒకటి అన్నాడు. ఇదిగో పద్మపురాణంలో చెప్పాడు, మళ్ళీ బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పాడు, బ్రహ్మ పురాణంలో చెప్పాడు, వరాహ పురాణంలో చెప్పాడు, ఎక్సెప్ట్ దేవీ భాగవతం. ఒక దేవీ భాగవతంలో మాత్రం మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కోస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అన్నాడు. అందులో వచతుష్టయంలో వాయుపురాణం అన్నాడు. నిజానికి వాయుపురాణం అంటే మళ్ళీ శివపురాణం అనే డెఫినేషన్, అందుకే వాయవీయ సంహిత అని కూడా దానికి పేరు. కాబట్టి ఏ రకంగా చూసినా ఈ శివపురాణం ఈ 18 పురాణాల్లో ఒకటి. అటువంటి శివపురాణములో ద్వాదశ జ్యోతిర్లింగాల మహిమ నేను ఇదివరకు మీకు చెప్పాను రెండు సార్లు, మళ్ళీ ఇంకోసారి ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు శివపురాణం 24,000 శ్లోకాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. అందులో ఈ జ్యోతిర్లింగాల మహిమలో ఘుస్మేశ్వర జ్యోతిర్లింగ మహిమ ఉన్నది అవునా. ఆ ఘుస్మేశ్వర జ్యోతిర్లింగంలో ఆ సుదేవుడు సుధర్మ శతమేకోత్తరమే వచ ఘుస్మేశ్వరుడు చుట్టూ 101 ప్రదక్షిణలు చేశారు. శతం అంటే 100, ఏక ఉత్తరం, ఉత్తరం అంటే ఎక్కువ, శతం అంటే 100, ఉత్తరం ఎక్కువగా ఒకటిట, అందుకని శతమేకోత్తరమే వచ 101 ప్రదక్షిణలు చేశారని ఉంటుంది. అలా చేయటం వల్ల వాళ్ళ అబ్బాయికి ఆయువు పెరిగింది. కాబట్టి పిల్లలకు ఆయువు పెరగాలంటే 101 ప్రదక్షిణలు చేయమని అందులో చెప్పారు. ఇంకా ఎన్ని పురాణాల్లోనూ 108 కొన్ని, 101 కొన్ని, చాలా పురాణాలు ఉన్నాయి, అవన్నీ నేను ధర్మ సందేహాల్లో తీర్చాను. పైగా ప్రదక్షిణలు చేయటం వల్ల ఎన్ని లాభాలు, రోజు మీరు చదువుతున్నారు కదండి మంత్రాలలో. ఇప్పుడు సౌనక సంహితలోను, సోత సంహితలోను, పరాశర సంహితలోను, అగస్త్య సంహితలోను ఇన్ని సంహితల్లో ఏమన్నారు, యాని కాని చపాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే, పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవస్త్రాహి మాం కృపయాదేవ శరణాగతవత్సల. అందులో మిగతా ఉన్నాయి అక్కర్ల, యాని కాని చ పాపాని అంటే ఏం పాపాలు ఉన్నాయో, ఏమో ఏమేం పాపాలు చేసామో ఎవరికి తెలుసు, పైగా ఈ జన్మలో కాదు జన్మాంతర కృతాని చ ఎన్నెన్ని జన్మల్లో పూర్వజన్మల్లో చేశామో ఆ పాపములన్నీ కూడా, తాని తాని అంటే అవన్నీ కూడా ప్రణశ్యంతి నశ్యంతి అంటే నాశనం అవుతున్నాయి, ప్ర అనే ఉపసర్గ వల్ల ప్రణశ్యంతి ప్రణశ్యంతి సర్వనాశనం అయిపోతున్నాయి. దేనివల్ల, ప్రదక్షిణ, ప్రదక్షిణ చేయటం వల్ల. అప్పుడు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏం చేస్తాం, పదే పదే అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా, పదము ఒక అడుగు తీసి అడుగు వేయాలి కదా ప్రదక్షిణ చేసేటప్పుడు, ప్రదక్షిణ వంకతో అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా అంటే అడుగడుగునకు ఈ జన్మలోనో పూర్వజన్మలలో ఏ ఏ పాపములు చేశామో అవన్నీ నాశనం అయిపోతున్నాయి, అందుకని ప్రదక్షిణ చేయాలి. ఎంతమంది మహానుభావులైన ఋషుల కంటే మనం గొప్పవాడమా, అందువల్ల నువ్వు ఎంత గొప్పవాడివైనా అవ్వచ్చు కాక. ఇలాంటి నాస్తికవాదం, ప్రదక్షిణలొద్దు, గోవులకు పూజొద్దు, గుడులొద్దు, కాశీ వద్దు, కాశీని ఎవడో ప్రదక్షిణ చేస్తున్నాడు అని మాట్లాడేవంటే ఈ పాపము నిన్ను సర్వనాశనం చేసి కొన్ని వేల జన్మలెత్తేలా చెయ్యకపోతే నన్ను అడగండి. ఎందుకో తెలిసిన, ఎన్నిసార్లు చెప్పాడో తెలిసిన, పైగా భాగవతంలోనే దశమ స్కంధంలో కృష్ణుడు తల్లి కడుపులో ఉండగా ఒక శ్లోకం చెప్పాడు వ్యాసుడే, ఏమని, మూర్ఖుడి నోట్లో ఉండే సరస్వతి వల్ల. ఆ శ్లోకం చెప్పనా, సరస్వతి జ్ఞానఖలే యథాచ. పోతన గారు అనువాదం చేశాడు, జ్ఞానఖలునిలోని శారదయును పోలే అని ఆటవలది పద్యంగా. ఒకడు చదువుకున్నాడు, వాడు పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల, ఈ జన్మలో చేయలేదు పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల సరస్వతి వాడు నాలుకవే చేరింది. ఈ మూర్ఖుడు చదువుకున్నాడు కానీ కలుడట, నీచుడు మూర్ఖుడు. కలుడు అనే శబ్దం మనకి ఎంత నీచుడో. సంస్కృతంలో కూడా సరస్వతి జ్ఞానఖలే యథాచ అని ఉపేంద్ర వజ్రలో చెప్పారు, తెలుగులో పోతన గారు జ్ఞానఖలునిలో అని శారదయ్యును పోలే అంటే వాడు చదువుకున్నాడు కానీ కలుడు నీచుడు, వాడిలో సరస్వతి ఎంత బాధపడుతుందట, శోభించదు, అయ్యో వీడు పూర్వజన్మలో నా కోసం తపస్సు చేశాడు పుణ్యం చేశాడు ఆ పుణ్యం వల్ల వీడిని వరించాను, కానీ ఈ దుర్మార్గుడు చదువుకుని ఆ చదువుని నాస్తికవాదానికి వాడుతున్నాడు పిడివాదానికి వాడుతున్నాడు, ఈ నికృష్టుడి వల్ల ఎంత బాధపడుతున్నానో, వీడిని శపిస్తున్నాను వచ్చే జన్మల్లో మోగవాడవుగాక వీడు నరకం పాలవుగాక అనుకుంటుందిట, భాగవతమే చెప్పింది ఈ మాట. కాబట్టి మనం అలా పిచ్చి పిచ్చిగా కూడా వాక్కూడదండి, నాకైతే ఈ శాస్త్రాల్లో ఏం చెప్పారో అవన్నిటి మీద నమ్మకం ఉండదు కానీ, కాబట్టి శాస్త్రవాక్యంతో కర్తవ్యం అనుకుని చేసుకోవలసిందే మనం. అందువల్ల మహానుభావుడు కనుక యాతి బ్రహ్మగారి చుట్టూ బ్రహ్మలోకంలో 101 ప్రదక్షిణ 108 ప్రదక్షిణలు చేశాడు. అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళాడు. భార్యకి మాటిచ్చాడుగా అన్ని లోకాలు చూపిస్తానని, అందుకని అసురు బిందుమతిని తీసుకుని ఇప్పుడు కైలాసానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే చేరి గౌరీ సమేతుడై కూరుచుండి వృషభ రాజంబుపై తేజరిల్ల దశలు నిజతను దీప్తులను దర్శనీయ మూర్తి యగుచు చెలువారు ప్రమథ నాయకునిగాంచి. అలా కైలాసానికి వెళ్ళడంతో అత్యంత పవిత్రమైన కైలాసంలో దివ్యమైన సింహాసనం మీద, అది కూడా వృషభ సింహాసనం మీద, నందీశ్వరుడి మీద కూర్చుని శివుడు కనపడ్డాడు. తెల్లని కాంతితో ఉన్నాడు ఆయన. గౌరీ గౌరవర్ణము కలిగినది కనుక గౌరీ అన్నారు. పార్వతి మొదట్లో తెల్లగా ఉంటుందని, ఆ తర్వాత దుర్గా సప్తశతిలో కౌశికి అనే పేరుతో అమ్మవారు బయటకు వచ్చాక ఆవిడ మషీవర్ణమభూ తథా నల్లగా అయ్యిందని, అప్పుడు శివుడు పరిహాసం చేస్తే ఆవిడ తపస్సు చేసి మళ్ళీ నల్లదనాన్ని విడిచిపెట్టిందని ఇదివరకు శివపురాణంలో చెప్పారు కదా. ఇప్పుడు ప్రస్తుతం గౌరవర్ణంలో తెల్లగానే ఉన్నది, శివుడు కూడా తెల్లగా ఉన్నాడు. ఆ తెల్లని కాంతి మొత్తం కైలాసమంతా నింపేస్తున్నది. స్వచ్ఛమైన విభూతి వర్ణంలో ఉన్నాడు ఆయన. ఈ ప్రపంచంలో తెల్లగా అందంగా ఉండేవాడు కొంతమంది ఏట, సరస్వతి, నారదుడు, ఇదిగో ఆదిశేషుడు, శివుడు, ఆ తర్వాత నేను. ఇంత తెల్లగా అందంగా ఉంటారు. అందువల్ల తెల్లగా ఉన్న ఆ శివుడిని చూచాడు. ఆయన కూడా భక్తితో ప్రార్థించాడు, అత్యంత భక్తితో ప్రార్థించాడు అన్నమాట. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర అని స్తోత్రం చేశాడు. పులకించిపోయాడు. ఆ త్రినేత్రధారికి భక్తి శ్రద్ధలతో కన్నీటితో అభిషేకం చేశాడు. ఆనందం ఎంత ఎక్కువ అయిపోయిందంటే దానివల్ల కన్నీళ్ళు వచ్చాయి. ఈ నీళ్లతో అభిషేకం చేశాట. అంటే ఎన్ని కన్నీళ్ళు వచ్చుంటాయో ఆలోచించండి. మందార పుష్పాలని కైలాసంలో ఉన్నాయి. కైలాసంలో ప్రత్యేకంగా మందార పుష్పాలు ఉంటాయి. మందారం అంటే ఈ మందారం కాదు, కల్పవృక్షం. మందార పారిజాతశ్చ, ఇవన్నీ కల్పవృక్షంలో శాఖలు, భేదాలు. అందులో మందారము అనే ఒక పేరు కలిగిన ఒక కల్పవృక్ష విధానం ఉన్నది. ఆ కల్పవృక్షం పువ్వులతో అభిషేకించాడు, పూజించాడు. అంతేగాని ఈ భూలోకంలో మందారం కాదు. మీకు శివ పూజలో పంచాక్షర స్తోత్రంలో కూడా చెప్పిన మందారం అంటే ఈ భూలోకంలో మందారం అని కొందరు అనుకుంటారే, అదేమీ కాదట. పారిజాత పుష్పములతో, అనగా కల్పవృక్షపు పుష్పాలతో పూజించాడు అన్నారు. దానినే మన వాళ్ళు కూడా స్వీకరించారు. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్పసు పూజితాయ తస్మై మకారాయ నమ శివాయ. ఈ మందార పుష్పాలతో పూజించాడు. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించగా ఆయన కూడా 1000 సంవత్సరముల కాలం అక్కడ ఉండనిచ్చాడు. ఆ 1000 ఏళ్ళు జరుగుతూ ఉండగా, స్వామి, నా భార్య కోరిక మీద నేను ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళాలనుకుంటున్నాను. మీరు అనుమతిస్తే తప్ప వైకుంఠానికి వెళ్ళలేము. శివానుగ్రహం లేకపోతే వైకుంఠానికి వెళ్ళలేరంటారు. అందువల్ల నాకు అనుమతి ఇమ్మంటే, ఇప్పుడు శివుడు ఏమన్నాడు తెలుసా, చాలా మంచి పని ఆయన. అంతరన్నాస్తి రాజేంద్ర మమ విష్ణోః న సంశయః యోసౌ విష్ణు స్వరూపేణ సవై రుద్రో న సంశయః. భూమిఖండంలో వేదవ్యాసుల వారు రాసినటువంటి పద్మపురాణంలో భూమిఖండంలో 83వ అధ్యాయంలో 38-39 శ్లోకాలు తప్పక చదవాలి. అందులో 38వ శ్లోకంలో ఏమన్నాడు, రాజేంద్ర నా అనుమతితో నువ్వు వైకుంఠానికి వెళ్ళు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నాకు విష్ణువునకు ఏమాత్రము భేదము లేదు. అంతరన్నాస్తి రాజేంద్ర మమ విష్ణోః న సంశయః, ఏమీ సందేహం లేదన్నాడు. దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్, ఎందులో లేదు డౌటు. విష్ణువునకు నాకు ఏమాత్రం భేదం లేదు, అందులో సందేహం లేదు. యోసౌ విష్ణుస్వరూపేణ, ఎవడు విష్ణువు రూపంలో ఉన్నాడో సవై రుద్రో, అతడే రుద్రుడు సుమ. ఇక్కడ వై అంటే సుమ అనడానికి అనమాట, అతడే రుద్రుడు సుమ. మళ్ళీ ఇంకోసారి చెప్పాడండి, పైన చెప్పాడు కదా మొదటి పదంలో, మళ్ళీ చెప్తున్నాడు నసంశయ, అందులో సందేహం లేదు. విష్ణువు రూపంలో ఉన్నవాడే శివరూపంలో ఉన్నవాడు, శివరూపంలో ఉన్నవాడే విష్ణువు రూపంలో ఉన్నవాడు. ఈ ఇద్దరికీ రవ్వంత కూడా అంతరము లేదు, భేదము లేదు, తేడా లేదు. తేడా మూర్ఖులైన మానవులు సృష్టించుకొని ఏడుస్తున్నారు కానీ. యో రుద్రో విద్యతే రాజం సచ విష్ణు సనాతన ఉభయో అంతరం నాస్తి తస్మాచ్చైవ వదామ్యకం. రుద్రుడే విష్ణు రూపంలో విరాజిల్లుతున్నాడు, రాజతే అన్నాడు ఆయన. విష్ణు రూపంలో ప్రకాశిస్తున్నది శివుడే, ఈ శివుడి రూపంలో ఉన్నది విష్ణువు. ఉభయో అంటే ఇద్దరికీ మధ్యలో అంతరం నాస్తి. మళ్ళీ 39వ శ్లోకంలో కూడా చెప్పాడు, అధ్యాయం 83 భూమి ఖండం పద్మ పురాణం శ్లోకం 39లో, మా ఇద్దరికీ తేడా లేదు, ఇద్దరికీ రవ్వంత కూడా భేదం లేదు. అదే చెబుతున్నాను, మా ఇద్దరికీ భేదం పాటించేవాడు ఏనాటికి ఈ ప్రపంచంలో ముక్తి పొందడు. వెళ్ళిరా అనగానే వెంటనే వైకుంఠానికి వెళ్ళాడు. ఇంకా వైకుంఠాన్ని చూసి పులకించిపోయాడు. పరమ సౌందర్యం కదండి వైకుంఠం అంటే, అసలు వర్ణిస్తుంటే నాకు ఇప్పుడు వెంటనే వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇంకో 30 ఏళ్ళ దాకా కథలను ఉంటున్నారు మీరు నన్ను, అందువల్ల మీకోసం ఉండిపోతున్నాను కానీ లేకపోతే వెళ్ళిపోయేవాడిని. ఏం చేస్తాం, ఇంకా కొన్ని శతావధానాలు, కొన్ని పురాణాలు చెప్పాలి, కార్యక్రమాలు చేయాలి. ఆయన కూడా విమానం పంపలేదు, పంపేసి ఉంటే వెళ్ళిపోయేవాడినేమో, టెంప్ట్ అయ్యి, అందుకని ఆయన పంపట్లేదు. ఇంకా కొంతకాలం ఉండమంటున్నాడు. కానీ ఎన్ని పర్యాయములు ఈ వైకుంఠ వర్ణనం భాగవతంలో చేసినప్పుడల్లా ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిపోదాం అనిపిస్తుంది కదా. సరే ఏం చేస్తాంలే, ఆ వైకుంఠం ఎలా ఉన్నది, అద్భుతమైన సౌందర్యంతో ఉంది. అది మరియును చారు లక్షణ లక్షిత నఖపాద గొల్ఫజాను జంఘోరు కఠినాభి మధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్రహార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాలన అసాధర వదన కర్ణుండును నీల నీరద వర్ణుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోర్జ విద్యా విద్యాది మాయా శక్తి సేవితుండును నయ్యొప్పున పురుషోత్తముని కాంచి భక్తి సంభ్రమంబు లగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముకుళించి ఇట్ల నడిపించి. ఇంకా మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఈయన వెళ్ళే సమయానికి ఆదిశేషుడు మీద కూర్చుని ఉన్నాడు, పడుకుని లేడు, టీవీగా కూర్చుని ఉన్నాడు. ఆదిశేషుడు 3 చుట్టలు చుట్టుకుని ఇలా పడగలెత్తున్నాడు, తెల్లరి కాంతితో ఉన్నాడు, నీలవర్ణంతో ఉన్నటువంటి వస్త్రం అంటే నల్ల బట్ట కట్టుకున్నాడు. ఆయన తెల్లగా ఉంటాడు, కట్టుకునేది నీలవస్త్రం, కానీ ఈయన నల్లగా ఉన్నాడు, కట్టుకునేది పీతాంబరం పసుపు పచ్చని బట్ట. 1000 చేతులతో అంటే ఇక్కడ 1000 అంటే 1, 2, 3 1000 కాదు, సంస్కృతంలో సహస్ర శబ్దానికి సమూహ అర్థం అని చాలాసార్లు చెప్పాను కదా. అనేక బాహువులతో, అనేక శిరస్సులతో, అనేక నేత్రములతో, అనేకములైన పాదములతో, మళ్ళీ పాదాలకి గజ్జలతో, చేతులకి కంకణాలతో, నడుముకి వడ్డాణంతో, ఆ వడ్డాణానికి ఇంతంత గంటలతో, ఆ గంటలు మళ్ళీ ఆయన కదిలినప్పుడల్లా టంగ్ టంగ్ అని శబ్దం చేస్తూ ఉంటే వచ్చే మధురధ్వనితో, చెవులకు మకర కుండలాలు మొసలాకారంలో ఉన్న కుండలాలతో, శిరస్సులపై అనేక కిరీటాలతో ఉన్నాడు. ఏ కిరీటానికి చూసినా నవరత్నములు తాపడం చేయబడి ఉన్నాయి. అద్భుతమైన సంపంగి మొక్క లాంటి మంచి ముక్కు కలిగి ఉన్నాడు ఆయన. అవయవాలు తీర్చిదిద్దినట్టున్నాయి, ఎందుకంటే అది దివ్యమంగళ రూపం తప్ప ఇలాంటి భౌతిక శరీరం కాదు గనక. ప్రపంచంలో ఉన్న అందమంతా ఒక ముద్ద చేస్తే ఆ ముద్ద ఆయన కాలి గోరికి పలికిరాలేదట. ఎందుకని, ఈ అందం లౌకిక సౌందర్యం, ఈ సౌందర్యం ఆయన కాలి గోరికి పలికిరాదు. అది అలౌకికమైన, అతీతమైన, అందరికీ అతీతమైన సౌందర్యం. అటువంటి సౌందర్య ఖని ప్రహ్లాదుడు, నారదుడు, సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు మొదలైన వాళ్ళు ఆయన చుట్టూ చేరి ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అని స్తోత్రాలు చేస్తున్నారు. ఇంకా ఇది కాకుండా సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, పుణ్యశీలుడు, సుశీలుడు, సునందుడు, నందుడు మొదలైన ప్రముఖులు ఆయన చుట్టూ చేరి ఆయన సేవిస్తున్నారు. ఇవి కాక 9 మాయాశక్తులు స్త్రీ రూపాల్లో ఆయన్ని సేవిస్తున్నాయి. ఆ 9 మాయాశక్తులు ఏమిటనమాట, శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య. ఈ 9 మాయాశక్తులు స్త్రీ రూపంలో సేవిస్తూ ఉంటే యయాతి సాష్టాంగదండ ప్రణామం చేశాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఇదంతా నీవు పితృదేవతలని పూజించడం వల్ల వచ్చిన ఫలితము, నువ్వు కూడా నీ తండ్రికి ఎంతో సేవ చేశావు, ఇదే నీకు వైకుంఠం ఇచ్చింది అన్నాడు. అక్కడ కూడా 1000 ఏళ్ళు ఉన్న తర్వాత ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని లోకాలు తిరుగుతున్నాడు అని ఈ కథ మొత్తం కుండలుడు కొడుకైనటువంటి సుకర్ముడు పిప్పలుడికి చెప్పాడు, విష్ణువు వేణుడికి చెప్పాడు, వ్యాసుడు సూతుడికి చెప్పాడు, సూతుడు నైమిషారణ్యంలో సౌనకాదుడికి చెప్పాడు, నేను మీకు చెప్పాను. అప్పుడు పిప్పలుడు, నేనేదో ఆ విషయం మర్చిపోకూడదు, విద్యార్థులుడు అన్ని చోట్లకి తిరుగుతున్నాడు కదా అతడు ఆ పిప్పలుడు, తపస్సు చేసి దేవతల వల్ల ఎక్కడికైనా వెళ్ళే శక్తి వచ్చింది అనుకున్నాను, నా శక్తి ముందు పితృదేవతల్ని పూజించిన వాడి శక్తి గొప్పది కదా, వారి శక్తి ముందు నా శక్తి బలాదూరు కదా అని అనుకుని అప్పటి నుంచి పితృదేవతలని పూజించండి అని ఆయన చాటాడు. ఇక్కడితో ఈ విడత కార్యక్రమం మనం పూర్తి చేసుకున్నాం. డేట్ ఖచ్చితంగా చెప్తే డిసెంబర్లో మళ్ళీ ఈ భూమిఖండంలో గురుతీర్థ మహిమ, ఏమిటి గురుతీర్థ మహిమ వంటి కార్యక్రమాలతో మళ్ళీ మనం కలుసుకుంటాం.